ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఇప్పుడు నమ్ముతున్నాము, దేవుని కుమారుని మీద మేము నమ్మకముస్తున్నాము, మరియు ఆయన ద్వారా మేము నిత్య జీవాన్ని అంగీకరిస్తున్నాము. మేము ఇప్పుడు ఈ మధ్యాహ్న వేళ లేక ఈ సాయంకాల వేళ యందు మరొక కుడి కొరకు ఆరాధన కొరకు కూడుకుని ఉన్నాము. మనము కొరకు మేము నిన్ను నమ్మి నీవే రాత్రి వేళలో ఏమి చేస్తావో నిన్ను నమ్మి మేము కొడుకుని ఉన్నాము. మేము నిన్ను నమ్మి ఉన్నాము ప్రభువా, నీ కొరకు ఎదురు చూస్తున్నాము. మరి మీరు ఇలాగ చెప్పి ఉంటే యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకెగురుదురు అని చెప్పి ఉంటేవి. మేమీ రాత్రి నీ కొరకు ఎదురు చూస్తుండగా దేవా, పైకెగురు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రజల నీళ్ళ ఎటువంటి భావం కలిగి ఉన్నారో, నాయలు ఎటువంటి భావం కలిగి ఉన్నారో అందును బట్టి నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను తండ్రి. అందుకొరకై నీకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. వారు నీ యొక్క ఆభరణాలు దేవా, వారు ఎటువంటి అవసరంలో ఉన్నారో ఆ మార్గంలో నిన్ను నీవుగా బయలుపరచుకోమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఎవరైనా రోగులుగా ఉంటే వారు స్వస్థత పొందుదుగాక. ఎవరైనా మనస్సులో అనుమానం ఉన్నట్లయితే దాన్ని పోగొట్టండి ప్రభువా. నీ సన్నిధిని, నీ ఆశీర్వాదాలు అవి మాకు ఎంతో అవసరం ప్రభువా. నీవే సర్వములో సర్వమై ఉంటున్నావు. నీవు లేకుండా మేమేమి చేయలేము. నీవు చేసిన సమస్తము కొరకై మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని ప్రార్థిస్తున్నాము. నీ యొక్క ఆశీర్వాదము కొరకై యేసుక్రీస్తు నామమున ఎదురు చూస్తున్నాము. ఆమేన్. మీరు కూర్చునవచ్చు. గత ఆదివారం కంటే ఈ ఆదివారం రాత్రి ఇక్కడ కొద్దిగా చల్లగా ఉన్నది. దీన్ని విధంగా చేసినందుకు, ఎంతో నమ్మకంగా చేసినందుకు మన సహోదరులకు మేమెంతగానో ధన్యవాదాలు తెలుస్తున్నాము. అందులో ఇద్దరు లేక ముగ్గురు నాకు తెలుసు. సహోదరు మైక్ ఈగన్ వెనకాల నేను చూస్తున్నాను, ఇంకా సహోదరు సాఫ్మెన్, సహోదరు రాయ్ రాబర్సన్ అని నేను తలుస్తున్నాను, సహోదరు వుడ్స్ మరియు ఇతరులు. మనము ఈ యొక్క వర్తమానమును లేక ఈ దినమును పొందుకుంటుకులాగున క్షమణ కార్చుకుంటూ ఇక్కడ వారున్నారు. కాబట్టి ఎంతగానో కృతజ్ఞమై ఉంటున్నాము వారికి. రాబోతున్న ఆదివారం ప్రభు చిత్తమైతే నేను ఒక స్వస్థత కూడికను కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. రోగుల కొరకై ప్రార్థన చేయడానికి ప్రభు చిత్తమైతే దానిని స్వస్థత కూడికగా నామకరణ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక కట్టె రుమాళ్లు ఇక్కడ ఉండి నేను గమనించాను. నేను వాటి కొరకై ప్రార్థించాను. మీరు పాటలు పాడుతూ ప్రార్థిస్తున్నప్పుడు నేను జేబు రుమాల కొరకు ప్రార్థించాను. ఆ పెదపై రాత్రి ఇంకా ఎక్కువగా ఉన్నవి. కాబట్టి దేవుడు రోగులను స్వస్థపరుస్తున్నాడని మనం నమ్ముతున్నాము. అందుచేత మన మధ్యను ప్రపంచమందటను అనేకమైన ఘనమైన సాక్ష్యాలు మనం కలిగి ఉంటున్నాము. ఇందుకొరకై మన కృతజ్ఞులము. నేను కొద్ది కాలము దూరం ఉండబోతున్నాను కనుక నేను ఇలాగ తలస్తున్నాను. రాబోతున్న ఆదివారం వర్తమానం ఉపదేశం నిమిత్తము మనం చాలా సేపు ఉందాం. రోగుల కొరకై ప్రార్థన కోసం మనకు స్వస్థత కలిగి కూడిక ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఘనమైన సమయాన్ని దేవుడు మనకిస్తాడని మనం నమ్ముతున్నాము. మీలో చాలా మంది రాత్రి చాలా దూరం నుండి ప్రయాణం చేయవలసి ఉన్నది. కాబట్టి ఈ దినం సాయంకాల భోజనం ఎక్కడ భోజనం బ్లూ బోర్ కాఫెటేరియాలో కొన్ని వర్గములతో నేను మాట్లాడుతున్నాను. అనేకులైన మంచి వారితో నేను కరస్పర్శ చేశాను, మాట్లాడాను. నేను ఇక్కడికి మందిరానికి వచ్చినప్పుడు ఎన్నడూ కలవని వారితో నేను కలిశాను. అలాంటి స్నేహితులందరి కొరకు నేను వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి వందనాలు తెలుస్తున్నాను. వారిలో కొందరు కలేకాయలు ఏరుకుని ఇక్కడ మాకై తీసుకుని వచ్చారు. అందులో ఒకరు ఒక బకెట్ చెరుకు రసం తెచ్చారు. అది అలాడేదనుకుంటాను. దాని అర్థమేటో మీకు తెలియదు. నేను ఇంటికి వచ్చినప్పుడు మరియు బయటికి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అక్కడ నిన్న అక్కడ ఒక సహోదరుడు ఎంతో హీనస్థితిలో ఉన్నాడు. ఎటువంటి బట్టలు లేవు. నన్ను కొన్ని బట్టలు అతనికి ఇవ్వమని అడిగాడు. నేను బయటికి వెళ్లాను. అక్కడ ఒక బకెట్ కలేకాయలు పెట్టుకుని ఉండడం చూచి నేను నిజంగా తడబడిపోయాను. నేను అడిగాను, ఈ కలేకాయలు తెచ్చావా అని అడిగాను. అతను అన్నాడు, అందులో ఏమీ లేదు, పర్వాలేదు అన్నాడు. నేను తెల్లవారేసరికి ఇక్కడ ఉన్నాను అని చెప్పాడు. అది నా మంచి స్నేహితుడు సహోదరు రెడల్ మాకై తెచ్చాడు. కాబట్టి అలాంటి వాటిని నిజంగా అభినందిస్తున్నాను. కొన్ని నిమిషాల క్రితం బిల్లీ పాల్ నాకు తెలియజేశాడు, ఈ రాత్రి వేళ నా కొరకు ఈ సభికులోండి చందాను పడతాడట అని చెప్పాడు. దాని కొరకు నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. మీరు అది చేయాలని నేను కోరటం లేదు. మీ యొక్క ప్రయత్నం కొరకు నేను అభినందనాలు తెలియజేస్తున్నాను. అయితే అది అవసరం లేదు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. బైబిల్ ఇలా చెప్తుంది, మీకు తెలుసా, ఈ చిన్నవారిలో మీరు ఒకరికి చేసినది కనుక మీరు నాకు చేశారు. నేను నేరుగా వర్తమానాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కొందరు ఇలాంటి భావన కలిగి ఉండవచ్చును, యేసు ఈ రాత్రో లేక ఉదయమో వచ్చుచున్నాడని నేను తలస్తున్నాను అని. నేను కలిగి ఉన్నాను, ఆయన అలా చేస్తాడని నేను చెప్పలేదు. ఇంకా వచ్చే వారు ఆయన రావచ్చు, లేక అది రానున్న సంవత్సరాలు 10 సంవత్సరాలు కావచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఒకటి మాత్రం మీ మనస్సులో నిత్యము గుర్తుంచుకోండి, ప్రతి నిమిషము ప్రతి గంట మీరు సంశుద్ధంగా ఉండండి. చూశారా, అదేగా ఆయన ఈ రోజు రానట్లయితే రేపు ఆయన ఇక్కడ ఉండవచ్చును. కాబట్టి అది మీ మనస్సులో గుర్తుంచుకోనండి, ఆయన రాబోతున్నాడు. ఈ భూమి మీద నా యొక్క ఆఖరి ఘంట ఎదుగుతుందో తెలియదు, అది నాకు తెలియదు. అలాగే మనందరికీ తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో మనలో ఎవరికీ తెలియదు. ఆయన యొక్క సొంత మాటలు బట్టి ఆయనకే తెలియదు. ఆయన ఎప్పుడు రాబోతున్నాడో తండ్రి మాత్రమే ఎరుగును అని ఆయన చెప్పాడు. ఆయన ఎప్పుడు వస్తాడో కుమారుడైనను ఎరుగడు. అది దేవుడు ఆయన మన కొరకు ఎప్పుడు పంపిస్తాడో అది. మనం ఆయన రాకడి కొరకు ఎదురు చూస్తున్నాము. ఆయన నాయకు తరంలో రానట్లయితే తర్వాత తరంలో ఆయన రావచ్చును, ఆ తర్వాత తరంలో రాకపోతే అటు తర్వాత తరంలో రావచ్చును. అయితే నేనైతే సమయమేక ఉండదని నేను గట్టిగా చెప్పలేను. మాకైతే ఏ ఘడియలోనైనా అది సంభవించవచ్చును. ఆకాశంలో మారిపోతామని దాని యొక్క భావన కాదు. నేను మాట్లాడిన రాకడ అది కాదు, నేను ఎత్తబడిన గురించి మాట్లాడుతున్నాను. చూడండి, ఆయన 3 రాకడలు చేశాడు. ఆయన 3 కుమారుల నామములో వచ్చాడు, ఆయన త్రిత్వములు వచ్చాడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. చూడండి, అదంతా ఒక క్రీస్తులోనే, ఒకే దేవునిలోను, అన్ని కాలములలో ఉన్నది. 3 రకాల కృపా కార్యములను తెచ్చుకొనకై ఆయన వచ్చాడని మనకు తెలుసు. నీతిమత్వము, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ప్రతిదీ కూడా దేవునిలో 3లో సంపూర్ణమవుతున్నది. మొదటిగా ఆయన పెళ్లి కుమార్తెని విమోచించు కొరకై ఆయన వచ్చాడు. రెండవదిగా ఆయన పెళ్లి కుమార్తెను తీసుకుని పోడు కొరకై, అనగా ఎత్తబడట కొరకై ఆయన వస్తున్నాడు. మూడవదిగా రాజు రాని వలే ఆయన పెళ్లి కుమార్తెతో ఆయన వస్తాడు. అదే అనేకులు ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి ఆయన వస్తున్నప్పుడు ఎవరైతే సిద్ధపడు కలిగి ఉన్నారో వారు తప్ప మరొకరు ఆయన చూడరు. ప్రజల యొక్క గైర్హాజరు తప్పక ఉంటున్నది. వారికేమి జరిగిందో వారికే తెలియదు. ఒక్క క్షణంలో వారికి కొనిపోబడతారు, హనురపబాట్లో ఒక్క క్షణంలో మార్చబడి పైకెళ్లిపోతారు, కనబడరు. కాబట్టి దాని కొరకై సంసిద్ధమై ఉండు. ప్రేమించిన ఒకరిని ఒక ఉదయవేళ పొగుట్టుకోవడం ఎంతో భయంకరంగా ఉంటున్నది. వారినెవరినీ కనుగొనలేరు. అది ఎప్పుడూ జరిగిపోయిందని తెలుసుకుని నీవు తప్పిపోయేవని తెలుసుకున్నట అది ఎంతో విషాదకరమైన విషయం కాదా? కాబట్టి దేవుని ఎదుట అది ఉంచు. సరే, రానున్న వారం ప్రభు చిత్తమైతే, ఈ సోమవారం నుండి ఒక వారం దేవుని చిత్తమైతే, ఎక్కడైనా పాఠశాల ఉంటున్నారో ఆ అరిజోనాకు తిరిగి నా కుటుంబాన్ని తీసుకుని వెళ్తాను, తిరిగి నేను వస్తాను. నేను ఎక్కడికి వెళ్ళటనేది, అక్కడ నాకు ఎటువంటి కుటాలు లేవు. నేను ఒక చోటకి వెళ్తున్నాను, అరిజోనా వెళ్తాను లేదు. తర్వాత సోమవారం నా భార్యను తీసుకుని వెళ్తాను, నేను తిరిగి వస్తాను. నేను బ్రిటిష్ కొలంబియాకు ఇక్కడ నుండి వెళ్తాను, కొలరాడోకి తిరిగి వస్తాను. క్రిస్మస్ కు ముందు తిరిగి అరిజోనాలో ఉంటాను. కేవలం 2-3 రోజులు కుటుంబం అంతా కలిసి క్రిస్మస్ సెలవులకు ఇక్కడికి తిరిగి వస్తాం. ప్రభుచితమైతే కొత్త సంవత్సరం వారం అంతా కుడికలు ఇక్కడ ఉంటాం. కాబట్టి క్రియారూపకంగా నేను ఎక్కువ సమయమే ఇక్కడ ఉంటాను. అక్కడ ఉండు కంటే 10 రెట్లు ఎక్కువ నేను ఇక్కడ ఉంటాను. ఎందుకంటే మనకి ఇలాంటి సంఘము, ఎటువంటి కొడుకులు లేవు, అక్కడ ఏమీ లేవు, సంఘ కార్య విధానాలు లేవు. అది ఒక దురదృష్టకరమైన విషయం కదా. ఇక్కడ మీ పిల్లలు ఈ వర్తమానంలో ఎలా వింటున్నారో అలాగ వినడానికి నేను పిల్లలను పంపించు వేరే స్థలము లేదు. అలాంటి లోటులు మనకున్నది అక్కడ. అయితే వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. వేడిగా ఉండి పొడి వాతావరణం కలిగి ఉంటుంది. పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నది. అది ఆరోగ్యకరమైందో అనారోగ్యకరమైందో తెలుసుకోవడానికి నేను ఎక్కువ కాలం అక్కడ లేను. నేను తిరుగుతూనే ఉంటుంటాను. నేను లోక సంచారిగానే జన్మించాను. నా భార్య నన్ను ఇలా పిలుస్తుంటుంది, ఆమె ఇక్కడ ఉందని నాకు తెలుసు. కనుక మందిరమైన తర్వాత నేను ఇది పొందుకుంటాను, మీ అందరికీ తెలుసు. మరి మీరు దాన్ని ఏమని పిలుస్తారు? చంచలమైన గాలులు లేక విరామం లేని ఎదురు గాలులు, అస్థిరమైన ఇసుక తెన్నెలు, మరి ఏమని పిలుస్తారు? ఇంకో విధంగా చెప్పాలంటే నేను ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంటాను. నేను పెళ్లి చేసుకుని 22 సంవత్సరాలైనది. కొన్ని కొన్ని సార్లు నేను అనుకుంటుంటాను ఇంటికి నేను అతిథి లాంటి వాడను అని, ఎందుకంటే నేను వెళ్ళవలసి ఉంటున్నది. అయితే ఒక్కొక్క దినమున మనం స్థిరులమై ఉండే నివాస భూమి చేరు సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. యుద్ధం మన ముందున్నది, కాబట్టి ప్రార్థనలో ఉందాం. మర్చిపోకండి, ప్రభుజితమైతే రానున్న ఆదివారం ఉదయం వ్యాధిగ్రస్తులను, బాధల్లో ఉన్నవారిని మీరు తీసుకురండి. తొందరగా రండి, మీ స్థలాలు ఆక్రమించుకునండి. బహుశా కొంతమందిని కలిసి ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనాకారులు మేము ఇవ్వాల్సి ఉంటున్నది. అవి సరిపోనట్లయితే ప్రార్థనాకారులు మేము ఇవ్వం. అలా 2-3 డజన్లుగా వరుస ఏర్పాటు చేద్దాం. అయితే వీళ్ళు బట్టి ప్రార్థనాకారులు ఇస్తాం, ఎందుకంటే వీళ్ళు బట్టి క్రమ ఆరాధనకు 1 గంటకు ముందే మనం చేరుకోని కొరకు 8 లేక 8:30 అవుతున్నది వారు ప్రార్థనాకారులు ఇచ్చిన కొరకు అని నేను అనుకుంటున్నాను. రానున్న ఆదివారం మందిరం తెరిచి ప్రార్థనాకారులు పంచిపెట్టినప్పటికీ మీ ప్రేమైన వారిని ఇక్కడ తీసుకుని రండి, వారిని ఇక్కడ ఉంచండి. మందిరంలో చల్లగా బాగా ఉంటుంది. వ్యాధిగ్రస్తున్నట్లయితే మేము వారికి చేయగలిగినంతా చేస్తాం. మీ ప్రియమైన ప్రేమ కానుక కొరకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇప్పుడు ఈ రాత్రి దేవుని వాక్యం కొంత చదువుకోబోతున్నాము. ఆయన వాక్యము మనకు అనుగ్రహించిన కొరకు తిరిగి ఆయన సన్నిధి భాగ్యము కొరకు సంసిద్ధము కండి. పాఠ్యమును మనము చదవగలమని మనకు తెలుసు, కానీ దేవుడు పాఠ్య సందర్భాన్ని బయలుపరచవలసి ఉంటున్నది. అవునా? పాఠాన్ని మనం స్వీకరించగలుగుతాం, అయితే పాఠ్య సందర్భాన్ని దేవుడే బయలుపరచవలసి ఉంటున్నది. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయం ప్రభునందు ప్రియ సహోదరుడు సోదరులు వలె మన మధ్య ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక సహోదరుడు ఉన్నాడు, అతని పేరు సహోదరు విలియర్డ్ క్రేస్. ఇక్కడ ఉన్నాడు ఆర్కన్సాస్ నుండి వచ్చిన సహోదరులను నేను చూస్తున్నాను. సహోదరు జాన్ పోలార్ బ్లఫ్ నుండి మరియు సహోదరు బ్లైర్, సహోదరు జాక్సన్, సహోదరు రడల్, ఇంకా నేను ఇప్పుడు చెప్పలేనంత మంది ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరి పేరు నేను చెప్పాలని ఆశిస్తున్నాను, కానీ ఇప్పుడు చెప్పలేను. గ్రహిస్తున్నారా? సహోదరు బ్యాన్ బ్రైనెట్ ఇక్కడ కూర్చొని ఉంటే నేను చూస్తున్నాను. అతను తరచుగా నా యొక్క ఆమెన్ నిర్వాహకుడు. తన యొక్క స్వరాన్ని బట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. బెన్, ఒకప్పుడు కాలిఫోర్నియాలో కూర్చొని ఉన్నాను. అక్కడ లోయ ప్రాంతం మందు బాప్టిస్టు వారి మధ్య నేను సువార్త వర్తమానాన్ని మాట్లాడుతున్నాను. వారు ఒక పెద్ద డేరా వేశారు. వారంతా ఒక విధమైన ధనవంతమైన బాప్టిస్టు వారు. వారి మధ్య ఆమెన్ మాట ఏ కోణాన నేను వినలేకపోయాను. ఎందుకు తెలుసా? వారి ముఖానికి ఉన్న రంగు పగిలిపోతుందని భయపడ్డారు ఆ స్త్రీలు. అలా చెప్తే ప్రపదంగా ఏమి జరిగిందో తెలుసా? 2 జతల కాళ్ళు అలా గాల్లో ఎగిరిపోతున్నట్లుగా నేను చూశాను. 2 పెద్ద చేతులు నల్లటి వెంట్రుకలతో తలవపుతూ ఆమెన్ అని అలా పెద్దగా కేక పెట్టాడు. నేను క్రిందకి వంగి చూసి, మెన్ ఎక్కడి నుంచి నీ వచ్చావు అని అడిగాను. అతను నిజంగా ఆమెనని చెప్పేవాడు. అతని భార్య అతని వైపు కొద్దిగా చూడటం నేను చూశాను. అరే, అతను తన నల్లని కొన్ని కొద్ది వెంట్రుకలు రాల్చి వేసుకుంటున్నాడే, పర్వాలేదు. అవునా? దాని గురించి భయపడవద్దు. నేను చాలా కాల క్రితమే పోగొట్టుకున్నాను, కనుక ప్రార్థించడానికి మర్చిపోవద్దు. పరిచర్య యొక్క నమ్మకమైన భాగానికి మనం వస్తున్నప్పుడు గుర్తుంచుకోనండి, మనం ఈ వాక్యాన్ని చదివినట్లయితే అప్పుడు ప్రభు ఆయన వాక్యాన్ని ఆశీర్వదిస్తాడు. నిష్ఫలముగా నా యొక్క మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. కాబట్టి వాక్యం చదవడం అనేది అది నాకు ఎప్పుడు మంచిది. నేను వాక్యమును చదివితే దేవుడు తన యొక్క వాక్యాన్ని గౌరవిస్తాడు. ఆయన వాక్య గౌరవార్థమే మనం ఇప్పుడు నిలబడదాము. యిర్మీయా 2వ అధ్యాయం 12-13 వచనాలు.
Be astonished, O heavens, at this.
Akashama, dinne batti visvayapadamu, kampichamu, baktiga padayipamu, ve Yehova vakku.
For my people
janulu rendu neramulu chesi unnaru.
They have forsaken me, the fountain
jeeva janamala gootena nannu vidichi unnaru.
And have hewed them out cisterns.
తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలబడిన తొట్లను తొలిపించుకుని ఉన్నారు. మనం ఇప్పుడు తల్లబుచ్చుకుందాము. ప్రేమైన దేవా, నీ వాక్యము చదవబడి ఉన్నది. ఆ వాక్యమును నీవు గౌరవించమని దాని యొక్క సామ్యతను లేక సమాంతరమును ఈ రాత్రి మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. గతించిన దినాల్లో మేము చూస్తున్నప్పుడు, ఇశ్రాయేల్ ను ఉదాహరణంగా మేము చూస్తున్నప్పుడు, వాక్యానికి వారు విధేయులైనప్పుడు వారికి నీవేమి చేసేవో మమ్మల్ని చూడమని బైబిల్ మాకు ప్రబోధిస్తుంది. వాక్యానికి వారు అవిధేయులైనప్పుడు నీవు వారికి ఏమి చేస్తున్నావో చూడమని బైబిల్ మాకు బోధిస్తుంది. ఇంకా మేమేమి తప్పక నేర్చుకోవాలో బైబిల్ మాకు తెలియజేస్తున్నది. కనుక ఒక ప్రత్యేకమైన విధంగా ఈ రాత్రి మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయవేళలో మేము ఏ విధంగా నేర్చుకున్నది, తద్వారా ఈ దిన మేము ఏ విధంగా ఉండవలసిందే మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుతున్నాము, ఆమేన్. కూర్చోండి. కొద్దిసేపు నేను రాత్రి వేళలు పగిలిన తొట్లు అను దాని గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఇస్రాయేళ్లు భయంకరమైన నేరాలు చేసి ఉన్నారు. ఇప్పుడు ఇలాగ చెప్తున్నాడు, జీవ జనముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను వారు త్రగుడు కొరకై తొలపించుకుని ఉన్నారు. అదొక విషయం. ఈ పాఠం యొక్క తలంపునకు కారణం ఏదంటే, ఈ ఉదయం నేనేమి చెప్పాను ఇది దానికి సమసంబంధముగా ఉన్నది. మనం నివాసం చేస్తున్న ఘడియకు, మనం పోరాడుతున్న కారణాలకు సరళతగా ఉన్నది. ఒక ఉదాహరణంగా ఇస్రాయేలును మనం చూస్తే, దేవుడు ఏమై ఉంటున్నాడు, ఎల్లప్పుడూ ఆయన అలాగే ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా గౌరవించేది ఒకటి ఉన్నది, అదేంటంటే ఆయన ప్రజలకు ఆయన సిద్ధపరిచిన మార్గాన్ని ఆయన అలా చేస్తాడు. వారు ఆ మార్గం నుండి దూరమైపోతే దేవుడు అప్పుడు అవమానభరితుడవుతాడు. దేవుడు ఆయన ప్రజలకు ఏమి చెప్పి ఉన్నాడో అది ఏమైనప్పటికీ దాని నుండి వారు దారి తప్పితే ఆయన ప్రజలు శ్రమ అనుభవించవలసిన అంగీకరిస్తాడు. ధర్మశాస్త్రం అనుభవించినప్పటికీ కూడా ముట్టవద్దు, తగ్గవద్దు, రుచి చూడవద్దు. తప్పులు చేస్తున్నందుకు కాదు, ఆయన చెప్పిన దానికి అవిధేయత చూపిస్తున్నందుకు. ధర్మశాస్త్రం మీద శిక్ష లేకుండా ఎప్పుడు కూడా ఒక ధర్మశాస్త్రం ఉండదు. ఎందుకంటే శిక్ష లేనట్లయితే, ఒక అపరాధ రుసుము లేనట్లయితే చట్టం ఇక నిరుపయోగమైపోతుంది. మనం ఇప్పుడు ఇలా చూస్తున్నాం, ఆ దినమున వారు ఏమి చేశారు, మనం ఈనాడు ఏమి చేస్తున్నామో, సంఘ సంబంధులు ఏమి చేస్తున్నారో అది దానికి సమపోలికగా ఉన్నది. ఇక్కడ ఒక వింతైన విషయాన్ని మనం చూస్తున్నాం. అది కొందరికి వింతగా కనిపించవచ్చును. ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, తమ కొరకు తొట్లను పగిలిన తొట్లను తొలిపించుకున్నారని చెప్పినందుకు విడ్డూరంగా ఉండవచ్చును. బహుశా మీలో కొంతమందికి ఆ పగిలిన తొట్టి ఆ నీళ్ళ తొట్టి అంటే ఏంటో తెలియకపోవచ్చును. తొట్టి అంటే ఎంతమందికి తెలుసు? మంచిది, చాలా మందికి తెలుసు. ఎప్పుడైనా మీరు పొలాన్ని పండించున్నట్లయితే వారికి నీళ్ళ తొట్టి అంటే ఏదో తెలుస్తున్నది. ఒకప్పుడు నేను చాలా నల్లులు త్రాగాను, నీళ్ల కుంటా లేక తొట్టి అంటే అది నాకు తెలుసు. బరుసు పొదలైనటువంటి ఒక గ్రామంలో ప్రసంగించి అక్కడ ఒక కుండ లాంటి కుంట నీరు అక్కడ ఉన్నవి, వర్షం వల్ల అలాగ తయారైనవి. అది నిలవైన కుంట తెలుసా? రాత్రి వేళందులోకి పురుగులు చేరుతవి. కాబట్టి కుంట లేక తొట్టి అంటే ఏంటో మీకు తెలుసు. ఈ తొట్టి అంటే నీళ్లకుంట అంటే బావికి బదులుగా నీళ్లలో త్రవబడే ఒక స్థలం. వారికి బావి లేనట్లయితే అలాంటప్పుడు ప్రజలు ఒక నీళ్లకుంటను త్రవ్వుకుంటారు. మరో మాటల్లో చెప్పాలంటే, ఈ కుంట అనగా నేల మీద మనుషులు నిర్మించుకునే బావి అనవచ్చు. మనుషులు త్రవ్వి నీళ్లు నింపుకుని వాడుకుంటారు. కొందరైతే చేతులు కాళ్ళు కడుక్కునేదానికి వినియోగిస్తారు, కొందరైతే త్రాగేదా నీరుగా వాడుకుంటారు, పలు పలు విధాలుగా వాడతారు. కొన్ని కొన్నిసార్లు మనం వాడుకునే నీరంతా ఒక నీళ్ల కుంటగా తయారైతుంది. నీ వంకర టంకరగా చేసిన అంతా ఇందులో చేరి నీటి పైకి చేరుతున్నది. కొన్ని బకెట్లేగా పూసినవి లేక పంపులో నుండి బయటకు వెళ్లిపోయినవి, ఆ విధంగా నీళ్ల కుంట లేక తొట్టే నిలుస్తున్నది. సరే, ఈ నీళ్ల కుంట లేక తొట్టిని గుర్చి ఒకటి గమనించవలసి ఉన్నది, అది బావికి తెరాగా ఉంటున్నది. ఈ కుంట లేక తొట్టి ఎండిపోతుంది. ఈ తొట్టి తనకు తానుగా నీళ్ళ నింపుకోలేదు, అది అంత నమ్మదగినది కాదు. నీవు ఈ తొట్టి పైన ఆధారపడలేవు. ఎండాకాలంలోనూ లేక చలికాలంలోనూ మరి ఇంకో కాలంలోనూ పడే వర్షాల మీద అది ఆధారపడుతున్నది. సహజంగా వర్షాకాలంలో మంచు వర్షాలు మొదలుగా వస్తే అప్పుడు కుంటల్లోకి నీళ్లు వస్తాయి. ఇక నీరు రాకపోయినట్లయితే ఇక నీళ్లు లేనట్లే అదంతా ఎండిపోతుంది. అది తనకు తానగా తిరిగి నింపుకోలేదు. ఈ పాత కుంట లేక తొట్టి దానికి నింపుకోలేదు. వర్షం పడే దాన్ని బట్టి ఆధారపడి ఉంటున్నది. మరొక విషయం తొట్టిని గురించి మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. సహజంగా మన స్థలాల్లో ఉంటున్నప్పుడు మీరు గమనించి ఉంటారు, మామూలుగా ఇంటికి రెండంతలుగా కొష్టం ఉంటున్నది. వారు మామూలుగా కుష్టముల నుండి కుండల్లోకి నీళ్లు విడిచిపెడతారు. అక్కడ ఉన్నటువంటి పాత కూడా నాకు జ్ఞప్తున్నది. మురికి కుళాయి నీరు అందులోనికి ఆ కుష్టముల నుండి వస్తున్నది. కుష్టముల నుండి వచ్చి దాన్ని నింపుతున్నది. కాబట్టి కుష్టముల నుండి ఆ పైకప్పు నుంచి వచ్చే నీరు అందులోకి చేరుతుంది. ఎక్కడైతే జంతువులు కట్టివేస్తారో అవి త్రొక్కిన స్థలంలో ఉండి ఆ గొడ్ల సావిల్లో ఉండి ఎండిపోయి పేరుకుపోయిన మురికంతా అందులోకి చేరుకుంటుంది. తర్వాత నీళ్లు వచ్చేసి కప్పునంతా కడిగి వేస్తున్నది. మానవుల చేత నిర్మాణమైన ఆ ధ్వనిలో నుండి అక్కడ నుండి ఆ గొట్టెములోకి వచ్చి తర్వాత ఆ మనుషులు తయారు చేసిన ఆ తుట్టులోకి చేరుతుంది. నీకు ఆ వల కన్ను లేకపోతే నీవు ఏం పొందుకుంటావో నాకు తెలియదు. నీకు తుట్టి ఉన్నప్పుడు అదంతా కూడా మానవ నిర్మితమైనది, మురికికి ప్రతిరూపమే అది. మనకి వడపోత చింపిరి గుడ్డ ఒకటి ఉంటున్నది తెలుసు కదా, అదేంటో ఎప్పుడైనా మీరు ఎరిగారా? దాని మీద ఒక చిప్పిరి గుడ్డను వడపోత సాధనంగా పెడతారు. ఆ కొట్టెం పైన చుట్టూ ఉండే పురుగులు మొదలగు వాటిని పట్టుకోవడానికి అలా పెడతారు. తొట్టిలో ఒక స్థలం నుంచి మరొక స్థలానికి పోస్తుంటారు. మనం వడపోత గుడ్డను పెడుతుంటాం నురుగు రకరకాలన్నీ వాటిని పట్టుకోవడానికి. అది నిజంగా మురికిని పట్టుకోలేదు. అది కేవలం అందులోనికి వెళ్ళే పెద్ద చిప్పరాలను మాత్రమే పట్టుకోగలదు. నల్లి మొదలగు పురుగులు అందులో పడితే నీళ్ళలోనికి దాని సారమంతా లోపలికి పోతుంది. కాబట్టి నీకు ఒక పదైన ఈ తొట్టి ఉంటే నీవు వలకరును కలిగి ఉంటావు తప్పక. కొన్ని దినాలు ఆ నీళ్లు అక్కడే ఉంచేస్తాయి, అవి అలాగా మురికైపోతావి. కుంట తొట్టులో నీవు నిలుచితే అవి కూడా నిలకడగా ఉండి మురికైపోతావి. దాని నిండా కప్పలు, బల్లులు, పాములు మొదలగిన చేరుతావి. ఇరువైపులా తోకలుండే ఒక విధమైన పురుగులు, వీగల్ టైల్స్, అవి చిన్నగా ఉంటవి. అవి పరాన్న జీవులు, మరేమని పిలుస్తారో నాకు తెలియదు. అయితే ఒక విధమైన నిలలోకి వస్తవి, వాటిని మేము వీగల్ టైల్స్ అని పిలుస్తాం. అదేంటో మీకు తెలుసా? నేను మాట్లాడుతున్న వింటూ ఎంతమందికి తెలుసు? ఓహో, తప్పక గ్రామంలో నివసించి మీ అందరికి తప్పక తెలుసు. సమస్త కుళ్ళిన కుప్పగా నిలిచిపోతుంది. అప్పుడు మురిగిపోయిన దాన్ని ప్రేమించే వారంతా దానిలోనికి వస్తారు. ఆ విధంగానే మనం వస్తారు, ఎందుకంటే అది మురిగినది కాబట్టి. అది మురిగింది కాబట్టి మురికిని ప్రేమించే జంతువులను అది ఆకర్షిస్తుంది. ఈనాడు మన సమస్త సంఘాలు ఆ విధంగా లేవా? మనం విడిచిపెట్టామని నేను తలస్తున్నాను. ఈ దినాన సంఘాలు చేసిన ఘోరమైన పాపం ఏదంటే, ఆనాడు ఇశ్రాయేలు చేసిన రీతిగా జీవ జలపు ఊటైన ఆయన్ని విడిచి తమ కొరకు మనిషి కల్పితమైన తొట్లను తొలగించుకుని ఉన్నారు. అది అలాంటి నీటిని ప్రేమించే ప్రజలకి నివాస యోగ్యమైపోతుంది. బల్లులు, కప్పలు, సమస్త విధాన అపిత్రమైన పురుగులు అందులో నివసిస్తుంది, ఎందుకంటే అది మనిషి నిర్మితమైన చెరువు కాబట్టి. ఇలాంటివి చెరువులోకి నిలిచిపోతాయి. అది ఒక నిండైన ఉదాహరణ మన సంఘర్షాకలకు. ఇప్పుడు మీరు ఇలా అనవచ్చు, సోదరు బెనహాం, అలాంటి వాణ్ణి ఎందుకు అలా గట్టిగా కొడతావు అని. అది దెబ్బ కొట్టవలసి ఉన్నది, దానికి దెబ్బ తగలవలసి ఉన్నది, దాని నుండి పరిపో, ఎందుకంటే చివరికి క్రూరముఖపు ముద్ర ఏర్పడుతుంది అక్కడ. గుర్తుంచుకో, అది సత్యమే. అది మురుగపు ముద్ర అవుతున్నది. సంఘ శాఖలు నేరుగా దానిలోనికి నడుస్తవి. ఒక బలము ద్వారా బలవంత పెట్టబెడుతూ అక్కడ రహదారి మీదనే ఉన్నది. హత్తుకాలపు రోమా సామ్రాజ్యాన్ని చూడు. ఒక మత భ్రష్టత్వంలోనికి దాని ముద్రకు నడిపించినది అదే. ఏ వ్యక్తి కూడా మృగ ముద్ర లేకుండా అమ్ముడు గాని లేక కొడు గాని జరగదు. దాని అతని కలిగి ఉండవలసి ఉన్నది. భూమి మీద రెండు తరగతుల ప్రజలు ఉన్నారని గమనించు. కొందరు దేవుని ముద్ర కలిగిన వారు, మరికొందరు క్రూరముఖ ముద్ర కలిగిన వారు. రెండు తరగతుల వారు ఉన్నారు. నీవు ఏదో ఒకటి కలిగి ఉండవలసి ఉన్నది. అది భ్రష్టత్వం అవుతున్నది. మతము యొక్క ముద్ర భ్రష్టత్వ మతము. అది మృగము యొక్క ప్రతిమ కాబోతున్నది. మనం చదివినట్లుగా, మనం చూచినట్లుగా రోము ఎప్పుడు కూడా మునుపు, ఈనాడు, ఎల్లప్పుడు కూడా మృగం యొక్క ముద్రగానే ఉంటున్నది. నిశ్చయం, ఇంకో విధంగా పొందుకోవడానికి వీల్లేదు. రోము చేసిందేంటి? అది అన్ని సంబంధమైన రోము నుండి పోపు సంబంధమైన రోముగా మారిపోయినది. నిర్మాణాత్మకమైన ఒక పద్ధతి, ఒక సార్వత్రిక పద్ధతి. ప్రతి ఒక్కరిని ఆ మతం నుండి వచ్చేట్లుగా బలవంతపు చేయుట లేదా మనలోనికి పెట్టబట్ట. యునైటెడ్ స్టేట్స్, ఐక్యరాజ్య సమితి రంగం మీద కనిపించుట ఒక వింతైన విషయం. ఒక గొర్రెపిల్ల మాదిరిగా ఉన్నది. ఒక గొర్రెపిల్లకు రెండు కొమ్ములు కలిగి ఉండుట లౌకికము, ఆచారికమైన హక్కులు. కొంతకాలమైన తర్వాత అది గొర్రెపిల్లగా ఉన్నప్పుడు నడిసత్వం వల్ల అది మాట్లాడట. క్రితం ఘట సర్పము కొన్న అధికారం అంతా చలాయించుట మనం చూస్తున్నాం. బైబిల్ మనకు తెలియజేస్తున్నది, మురుగు వంటి ప్రతిమను ఒక దాన్ని మనం చేసుకుందాము అని వారు అంటున్నారు. ప్రతిమనగా ఒక దానిని పోలినట ఒకటి. ఇప్పుడే దాన్ని మనం చూడగలము. దాని యొక్క మత భ్రష్టత్వము సంఘము సార్వత్రిక సంఘ సమాలోచన అవుతున్నది. అది రోమ బలము యొక్క ప్రతిమ. మరియు రోమ్ ఏం చేసిందో అదే విధంగా ప్రజలను బలవంతం పెట్టుట, లేక పోపు సమర్థమైన రోమా చేసినది. కాబట్టి ఇంకో మార్గం లేదు, ఇంకొకటి లేదు. అయితే అది సత్యమే. ఆ కారణం చేతనే నా కాలంలో నా సమయంలో నేను దాన్ని కొడుతున్నాను. ఎందుకంటే అది కొట్టబడవలసినది కాబట్టి. పెరుగు ఆగ ఆహ్వానిస్తున్నది, నా ప్రజలారా దాన్ని విడిచి బయటికి రండి, ఆమె పాపములో మీరు ఫలిభగిస్తున్నారు కావద్దు. నేను దాన్ని మురికి కులిన ఈ తట్టులో పొడుస్తున్నాను. ఆయన జీవపు ఊట, ఆయన జీవ జనములు. మనుషులు దాన్ని విడిచి మురికి నింపుకునే కుంటను అనే తొట్టిని తవ్వుకుంటున్నాడు. దాన్ని మాత్రమే అది నింపి పట్టుకోగలడు. సంఘ శాఖలు చేసే పని అదే. ఎవరు చేరాలనుకుంటారో వారిని అట్టి సమస్తాన్ని సంఘ శాఖలు పట్టుకుంటవి. దానికి కొంత డబ్బున్నట్లయితే, ఒక విధంగా వస్త్రములు వేసుకున్నట్లయితే దానిలోనికి తీసుకుంటారని వారు ఇష్టపడతారు. వారు ఎవరైనా పర్వాలేదు, ఎక్కడి నుండి వచ్చినా పర్వాలేదు, వారిని ఎలాగైనా తీసుకుంటారు. మనం ఇంకా క్రూరముఖం యొక్క ముద్రను ఎలా ఏర్పడుతుందో ఇక్కడ చూస్తున్నాం. అమెరికా సంఖ్య 13. ఇది 13 కాలనీలతో జన్మించినది. దాని జెండా మీద 13 నక్షత్రాలు, 13 స్థానాలు ఉన్నవి. ఇంకా ప్రకటన 13 అధ్యాయములకు కూడా అది కనిపిస్తున్నది. మన యొక్క నాణ్యములకు ప్రతినిధి గురించిగా అమెరికా ఎప్పుడు కూడా ఒక స్త్రీయే అవుతున్నది. చిట్టు చివరికి ఇండియానా ముఖాముఖిగా పెన్నీల మీద స్త్రీ ముఖము ఉన్నది. చరిత్ర ఏంటో మనకు తెలుసు. ప్రతి దాని మీద లిబర్టీ బెల్, లిబర్టీ విగ్రహము, ప్రతి దాని మీద స్త్రీ బొమ్మ ఉన్నది. స్త్రీ సంఖ్య 13 చూశారా? అవి చూడటానికి ఎంతో అందంగా ఉంటున్నది. దేవుని దృఢ వచ్చినటువంటి దర్శనం ద్వారా నేను తెలియచేశాను 1933 సంవత్సరంలో కడవరి కాలంలో ముందుగా 7 విషయాలు జరుగుతావని. అందులో ఒకటి ముస్సోలిని నిరంకుశుడైపోతాడని. అతను నిరంకుశుడైపోయాడు. ఇంకా అతను దండయాత్ర చేసి ఇథియోపియాకు వెళ్లి ఇథియోపియాను ఆక్రమించుకుంటాడని, అతని పాదముల యొద్ద అతను పడిపోతాడని ఆత్మ చెప్పాడు. ఎవరైనా ఇంకా పథకాల పోర మందిరం ఉన్నట్లయితే అది నాకు ఆశ్చర్యమే. చాలా చాలా సంవత్సరాల కిందట ఇక్కడ రెడ్మెండ్స్ హాల్ లో నేను ప్రకటించినప్పుడు అది ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? నేను దాన్ని రెడ్మెండ్స్ హాల్స్ ప్రసంగించినప్పుడు ఉన్నవారు ఈ రాత్రి భవనంలో ఎవరున్నారు? అక్కడ NRA, అక్కడ అది రూజ్వెల్ట్ ప్రథమ పరిపాలక కాలనప్పుడు. ఇక్కడ ఎవరూ లేరని అనుకుంటాను. ఒకరున్నారా? ఓహో, ఒకరున్నారు. అవును, మిస్ విల్సన్, ఆమె నా జ్ఞాపకం ఉన్నది. నా భార్య వెనకాల కూర్చుని ఉన్నది. ఆ దినపు కాలపు వారు ఇద్దరు మిగిలి ఉన్నారు. ఈ NRA క్రూరముఖం యొక్క ముద్ర అని వారు చెప్పినప్పుడు అది కాదు, అది కానే కాదు అని నేను చెప్పాను. క్రూరముఖం ముద్ర ఇక్కడి నుంచి రాదు, రోములో నుండి వస్తుంది. మృగపు ముద్ర కాలేదు. చివరి విషయాలు జ్ఞాపించుకోనండి. నిగూఢమైన అంతానికి అడల్ఫ్ హిట్లర్ రాబోతున్నాడని చెప్పాను. అమెరికా దేశం పైన అతడు యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడు. ఇంకా వారు మిశ్రితమైన దాంతో ఒకటి గంభీరమైన దాన్ని నిర్మిస్తారు. చివరికి అందులో ఉండటం కూడా ప్రయత్నిస్తారు. అక్కడి నుండి అమెరికా వారు దీనికై భీకరమైన పోరాటం చేస్తారు. అదే స్ట్రీక్ఫీల్డ్ లైన్, ఆ రేఖ. అది ప్రారంభించక ముందే 11 సంవత్సరాల క్రితము చెప్పబడి ఉన్నది. ఆ తర్వాత అతను అవతార స్థితికి వస్తాడు. అమెరికా దేశం యుద్ధములో జయం పొందుతారు. ఆ తర్వాత 3 ఇజమ్స్ కూడా చెప్పండి. అది నాసిజం, ఫాసిజం, కమ్యూనిజం గురించి. అవన్నీ కూడా కమ్యూనిజం లో కలిసిపోతుంది. రష్యా కమ్యూనిజం లోనికి వాటిని తీసుకుంటుంది అని నేను చెప్పాను. ఆ తర్వాత నేను చెప్పాను, విజ్ఞాన శాస్త్రం ఎంతో అమితమైపోతుంది. నడు ఎంతో విజ్ఞానవంతుడైపోతాడు. ఎంతవరకనగా అనేకమైనవి క్రొత్తవి కనుగొనబడతాయి. ఒక కొడుకుడు లాంటి కారు తయారు చేయబడే వరకు దానికి పైన పెద్ద అద్దం కప్పబడి ఉంటున్నది. అది స్టీరింగ్ చక్రం కంటే మరొక దాని చేత స్వాధీనపరచబడుతున్నది. వారు ఒక కారును కలిగి ఉంటారు. ఇంకా ఇలాగ చెప్పాను, మన యొక్క స్త్రీలు నైతిక విలువలను బలహీనమైన వాటిగా దిగజారిపోతుంది. ఎంతవరకంటే అన్ని దేశాల కంటే నిత్యమైన స్థితికి దిగజారిపోతారు. వారు పురుష వస్త్రాలు ధరించుకోబోతున్నారు. వారు వారి బట్టలు విడిచివేయబోతున్నారు. ఎంతవరకనగా వారు లోపల చెడ్డీలు ఆ విధంగా కనిపించే వరకు ఉంటారు. అంతే, చివరికి వారు ఒక అంజురు ఆకు కట్టుకునే వరకు వస్తారు. గత నెల లైఫ్ పత్రిక మీరు గమనిస్తే అంజూరుబాగు ధరించిన స్త్రీలు ఉన్నారక్కడ. అది సాయంకాల వేళ ఫ్రాక్ లేక గౌను, అది సాయంకాల వేళ వేసుకుంటారు. వారు దేహంలోని అవయవాలు అందులో కూడా చూడగలవు. ఆమె దేహంలో అంజూరుబాకులు ఒక స్థానాన్ని మాత్రమే కనబడకుండా ఉంచుతవి. వారు లేకుండా లేక వారు లేకుండా ఉండే స్థాన బట్టలు, దానిపై శరీరం అంతా కనబడతవి. అవి ఎలా ఎలాగో జరిగిపోతావో ఆ తర్వాత నేను చెప్పాను. అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఒక గొప్ప రాణి లేక అలాగనే ఒక స్త్రీ నిలబడి నేను చూశాను. ఆమె కనిపించడానికి అందంగా ఉన్నది, కానీ ఆమె హృదయం క్రూరత్వంతో కూడి ఉన్నది. ఆమె దేశాన్ని నడిపిస్తున్నది, ఆమె అడుగుల్లో నడుస్తున్నది. ఆ తర్వాత నేను ఇలాగ చెప్పాను, చిట్టచివరిగా తిరిగి తూర్పు దిశగా నన్ను ఆయన చూడమన్నాడు అని. నేను అలా చేసినప్పుడు, నేను చూచినప్పుడు ప్రపంచం భగ్గుమడిపోతున్నది. నేను ఎంతవరకు చూడగలిగితున్నా అంతవరకు చూశాను. భూమిలో నుండి చిందుకుంటూ వచ్చిన గనగనగడే రాళ్లు కట్టిన తప్ప మరేమీ కనిపించలేదు. ప్రపంచం యొక్క అంతవరకు ముందు ఇవన్నీ జరుగుతవి. 33 సంవత్సరాల కాలంలో 7లో 5 జరిగిపోయినవి. అక్కడే మనం ఉన్నాం. అంతేకాల ఆఖరి దశలో మనం ఉన్నాం. అక్కడి నుండి సంఘర్షకుల యొక్క పద్ధతుల గురించి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. ఇంకా ఈ రాత్రి నమ్ముతున్నాను, సమస్తమైన మురికి చేరుకునే నివాస స్థలము అది అపారమైన మురుగు కుంట. ఆయన సంఘములోనికి అలాంటి దాన్ని దేవుడు ఎప్పుడైనా స్వీకరిస్తాడని నేను నమ్మను. ఎందుకంటే అది దేవుని ఆత్మలా జన్మించవలసి ఉన్నది. ఆ తర్వాత ఆయనదిగా అది పిలువబడుకు కడగబడవలసి ఉంటున్నది. మరుమైన క్రీస్తు శరీరము పరిశుద్ధాత్మ బాప్తిస్మ వలన అందులోనికి మనము బాప్తిస్మం పొందుతున్నాము. అవును, ఈ నెలకుంట యొక్క విధానము వాస్తవంగా సంఘర్షక యొక్క సంపూర్ణ ఉదాహరణ అవుతున్నది. జ్ఞానైన వాడు చూడవలసి ఉంటున్నది. అట్టివాడు ఈనాడు కూడా అందులో ప్రవేశింపడు. దేవుడు దానికి వ్యతిరేకినని, దానితో ఈనాడు ఆయన పనిచేయలేదని కాలకాలాల్లో ఆయన రుజువుపరుచుకున్నాడు. ఏ కాలంలో గాని ఒక మనుషుడు వర్తమానముతో వచ్చినప్పుడు, ఉదాహరణకు లూథర్ వెస్లీ మొదలగిన వారు మరియు స్మిత్ కాల్విన్ తదిలగ వారు లేచినప్పుడు, వారు సంఘర్షకగా సంఘాన్ని స్థాపించినప్పుడు దేవుడు దాని ఒక గుడిలో ప్రవేశాడు. తిరిగి దాని ఆయన ఏ ఉద్యమంలో ఏనాడు దర్శించలేదు. సుమా, చరిత్ర పరిశీలన చేయి. ఏనాడు కూడా దేవుడు సంఘర్షకను తీసుకుని దాని ద్వారా ఆయన ఉద్యమాన్ని తెచ్చినట్లుగా ఎక్కడా లేదు కదా. చరిత్ర ద్వారా, బైబిల్ ద్వారా దేవుని దృష్టికి మురికి రుజువు అవుతున్నది. కాబట్టి దానితో నాకు పని లేదు, అందుకని నేను దానికి వ్యతిరేకిని. అందులో నుంచి ప్రజల బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇశ్రాయేలు వలె ఇప్పుడు కూడా మనం ఆహ్వానించబడుతున్నాము. ముంగురుతులుగా ఇశ్రాయేలు చూస్తున్నాం. బూటతో వారు నిలబడినంత కాలము వారు బగుగానే ఉన్నారు. అయితే పొట్లను మనిష్య నిర్మితమైన పద్ధతిలో వారు తొలగించుకున్నప్పుడు అప్పుడు దేవుడు వారిని సంపూర్ణంగా విడిచిపెట్టాడు. మనకు అదే చేస్తాడు ఆయన. వారు ఆయన్ను జీవ జలముల ఊట అయిన ఆయనను విడిచిపెట్టారు. వారికి వ్యతిరేకంగా దేవుడు మోపుతున్న నేరములవి ఒక దాన్ని తయారు చేసుకుని మేము ఏమి చేసామో చూడు అని వారు అంటున్నారు. మోష యొక్క యాత్ర కాలంలో దేవుడు కృపను బట్టి ప్రవక్తను ఇచ్చాడు. వారు ముందుకు సాగి పోటుపై అగ్ని స్తంభాలు ఇచ్చి అద్భుతముల ద్వారా గుర్తుల ద్వారా రుజువుపరుచుకున్నాడు. వీటన్నింటినీ కూడా సమకూర్చినది కృపయే. ఇశ్రాయేల్ ఇంకా కావాలనుకున్నారు. ధర్మశాస్త్రము చూశారు, ధర్మశాస్త్రాన్ని తీసుకుంటూ కొరకై కృపను నిరాకరించారు. ప్రజలు చేస్తున్నది అదే ఖచ్చితంగా సంఘర్షక పద్ధతుల ద్వారా స్వీకరించుటకై వాక్యాన్ని వారు త్రోసిపుచ్చుతున్నారు. ఎందుకంటే అందులో ఉంటే వారు కోరుకునేది ఏదో వారు పొందుకుంటారు, వారు చేయాలనుకున్నది ఏదో వారు చేస్తారు. కాబట్టి ఇంకే క్రీస్తులోని అది చేయలేవు. నీవు క్రీస్తులో ఉండి కొరకై నిష్కళంకగాను నిర్మలంగాను ఉండవలసి ఉన్నది. ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడిన బావిని విడిచి ఆయన అనగా మనుషరితమైన లేదా తొలిపించుకున్న తొట్ల కొరకై ఒకరు అలాగే చేస్తే ఊహిస్తావా? అనగా కప్పలు, బలులు, తోక ఈగలు, రకరకాల వాటితో ఉన్న మనిషి నిర్మితమైన తొట్టి కొరకై ప్రకృతి సంక్షితమైన స్వచ్ఛమైన నీటిని విడిచిన వ్యక్తి యొక్క మానసిక స్థితిగతులని ఊహించగలవా? ఇంగిత జ్ఞాన రీత్యా కూడా అది మంచిది కాదు. అయితే అట్టిదాన్నే ప్రజలు చేస్తున్నారు. తాము తయారు చేసుకున్న తొట్లలోని తగుడు కొరకై దేవుని శక్తి వనరులైన ఆధారమైన నిజమైన వాక్యం వైపు లేక ఆ ఊటను వారు విడిచిపెడుతున్నారు. వారు అప్పుడు ఎలాగ చేశారో వీరు ఇప్పుడు చేస్తున్నారు. ఇక్కడ యిర్మీయా 2:14-13 ఆయన ఈ విధంగా చెప్తున్నారు, వారు నన్ను విడిచిపెట్టినారు అని. జీవ జలముల మూటైన నన్ను విడిచియున్నారు అని ఆయన చెప్తున్నాడు. తొట్టి అంటే ఏదో మనం చూశాము, అది ఏమి పట్టుకుంటుందో మనం చూశాము, అది ఏ విధంగా నిర్మితమైందో మనం చూశాము. మురిగి కుప్పలపై నుండి వచ్చిన దాన్ని పట్టుకునే మానవుని తయారీ అది. పైనుండి వచ్చే నీరు మురికి పైకప్పును తాకి అది కేవలం పైకప్పును మాత్రమే కడుగుతుంది. మనుషులు తయారు చేసిన ధోనిల గుండా, మనుషులు తయారు చేసిన గొట్టం గుండా, మనుషులు తయారు చేసిన కుండలో నుండి కుండలోకి చేరుతుంది. విధాన మురికి క్రిములు, కప్పలు, బలులు, నేల మీద ప్రాకే పురుగులు అందులోకి చేరుతవి. గమనించు, అవి అపవిత్రమైన జంతువులు. తోక పురుగులు కీచుకీచుమనే మొదలగిన వాటికి నిలయం. కీచు తోక పురుగులు నిలబడమైన నీటిలో నివసింపవు కదా, అలాగైతే అవి చచ్చిపోతవి. అవి నిలవున్న మురికి నీటిలోనే ఉండవలసి ఉన్నది. ఈనాడు అనేకమైన పరాన్న జీవుల సంగతి ఆ విధంగా ఉంటున్నది. పరిశుద్ధాత్మక స్వచ్ఛమైన నీటిలో నీవు నివసింపజేయాలవు. ఆ హేతు చేతనే వాక్యానికి వారెంతో వ్యతిరేకంగా ఉంటారు. ఇలా అంటారు, అది దానికదే వ్యతిరేకం, దాని వల్ల ఏమీ లేదంటారు. వారు ఒక విధమైన మురికి గుంట ఇలా కాబట్టి అలా అంటారు. అవును, ఆ విధంగానే కప్పలు, బల్లులు, తల కప్పలు మొదలగునవి. అంటే తమ స్వభావానికి అనుకూలంగా నివసించడం కొరకై ఆ బురదలోకి, మురికి గుంటలోకి అవి చేరవలసి ఉన్నవి. దాని స్వభావాన్ని మార్చేంత వరకు నీవు జంతువుని మార్చలేవు. ఒక మనిషిని స్వభావం మారేంత వరకు వాక్యాన్ని చూడనట్లుగా ఒక అతని నీవు చేయలేవు. అతను ఏమై ఉన్నాడో అతని స్వభావం మారి దేవుని బిడ్డైతే పరిశుద్ధాత్మ అతనిలోకి వస్తున్నది. పరిశుద్ధాత్మయే దేవుని యొక్క వాక్యాన్ని వ్రాసి ఉన్నది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియమైన స్నేహితుడు డాక్టర్ వేల్ తో మాట్లాడుతుంటే, అతను ఒక మంచి వేదాంతి. తరచుగా లేఖను గుర్చి కొంత సంభాషణ మాకు జరుగుతూ ఉంటుంది. చాలా తెలివైన వాడు అతడు. ఒకప్పుడు అతను ఇలా అడిగాడు, భాషతో మాట్లాడటమా పరిశుద్ధాత్మ యొక్క రుజువునకు ఆరంభ గురుతు, దాని గురించి నీ యొక్క అభిప్రాయం ఏంటి అని అడిగాడు. చాలా సంవత్సరాల క్రితం అది కాదు, నీవని గ్రహించలేదా అని నేను అడిగాను. నేను ఆ విధంగా బోధించబడినప్పటికీ నేను కూడా అది అని నేను గ్రహించడం లేదు అని చెప్పాడు. దాని గుర్తు ఏదని అనుకుంటున్నావు అని అడిగాడు. సంపూర్ణంగా దాని యొక్క రుజువేంటంటే ప్రేమ అని నేను చెప్పాను. కనుక దాని గురించి మేము చాలా మాట్లాడుకున్నాము. తర్వాత అది చాలా బాగుందని నేను అనుకున్నాను. ఒకడు ప్రేమ కలిగినట్లయితే దానినే నేను పట్టుకున్నాను. అయితే ఒకనొక దినాన దర్శనంలో ప్రభు నన్ను క్రమపరిచాడు అని చెప్పారు. ఇలాగిన పరిశుద్ధాత్మ పొందుకునే రుజువేదనగా ఎవరైతే వాక్యమును స్వీకరిస్తారో వారు అన్నాడు. ప్రేమ కాదు, భాషలతో మాట్లాడటమే కాదు, అయితే వాక్యాన్ని స్వీకరించడే. ఆ తర్వాత డాక్టర్ వైల్నాథ్ ఇలా అన్నాడు, అది లేఖన సంబంధమైనది అని. ఎందుకంటే అతను ఇలా చెప్తున్నాడు, యోహాను 14లో యేసు చెప్పాడు, ఆయన అనగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన ఈ సంగతులు నేను మీతో చెప్పినవి మీకు తెలియచేయను, నమోదున సంగతులు మీకు చూయించును. నిజమైన పరిశుద్ధాత్మక రుజువు అది. ఆయన ఈనాడు కూడా నేటి వరకు ఏ తప్పిదము చెప్పలేదు. అది ఎవరైతే వాక్యమును నమ్ముతారో నీవు దాన్ని అంగీకరించినట్లయితే అదే పరిశుద్ధాత్మక రుజువు. కావున పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నీవు భాషలతో మాట్లాడతావు అని యేసు ఎప్పుడూ చెప్పలేదు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ కార్యాలలో ఏదో ఒకటి చేస్తావు అని ఆయన అన్నాడు చెప్పలేదు. ఆయన నా వాటిలో తీసుకుని మీకు చూయించును, గబోతున్న సంగతులను మీకు చూయించును. కాబట్టి యేసు కలుగుతానుగా చెప్పినదిగా పరిశుద్ధాత్మక నిజ రుజువు ఒకటి ఉన్నది. ప్రజలు కలిగి ఉండే ఇవన్నీ కూడా, ఉద్రేకాలన్నీ కూడా, ఇంకా ఉంచుకునే ఇవన్నీ కూడా ఎందుకు వారు చేస్తున్నారో నీవు చూడగలవు. సరే, అది సంఘర్షణగా తయారవుతున్నది, లేక ఒక మురిగిపోయిన కుండ అవుతున్నది. దేవుని యొక్క సంపూర్ణమైన వాక్యము ద్వారా ఏనాడు కూడా సంఘర్షణ నిర్మాణము కాలేదు. అది అలా కాలేదు, ఎందుకంటే నీవు దేవుని చిల వస్తువుగా చేయలేవు, అనగా సంఘర్షణగా చేయలేవు. లేదండి, దానికి కారణం ఏదంటే వాక్యాన్ని నమ్మగల ఒక గుంపు ప్రజలను నీవు తీసుకుని వస్తావు. వారు సంఘర్షణకు నిర్మాణం చేస్తాయని అంటావు. ప్రథమంగా ఏమి జరుగుతుందో తెలుసా? ఒక సంవత్సరంలోగా ఒక రెక్కీ గుంపు అందులో తయారవుతున్నది. దాంతో నీవేమి చేయలేకపోతావు. వారు స్వాధీనం చేసుకుంటారు. దానికి నీవేమి చేయలేవు. అది దేవుని యొక్క పద్ధతి కాదు. అది కాదు, అది పరాయి విషయం అని మనకు తెలుసు. అది తొట్టి లేక కుంట అయిపోతుంది. ఏది అది ఇంకేదో దాంతో ప్రతి ఒక్కరూ రాజీపడి ప్రజలను చేర్చుకుంటూ అలా చేస్తూ ప్రజలు వచ్చేలా ఉండే స్థలమైపోతుంది అది. ఈ పద్ధతి ఒకప్పుడు ఇస్రాయిల్లో వారి దినాల్లో వారు ఈ కుంటలను చదువుకున్నప్పుడు ఆరంభమైందని మనం చూస్తున్నాము కదా. అక్కడ ఒక వ్యక్తి ఇంకా పరిశీలి ఈ తొట్లను త్రవ్వారు. అక్కడ ఒక మనుషుడున్నాడు, అతని పేరు హేరోదు, రాష్ట్రం యొక్క అధిపతి పరిపాలకుడు అతడు. వారి సంఘర్షణల చేత బుద్ధిహీనత చెందిన ఒక వ్యక్తిని గుర్చి వింటానికి అతడు వచ్చాడు. అతడు ఒక ప్రవక్త. ఏ కాలంలో కూడా ఏ ప్రవక్త అయినప్పటికీ సంఘర్షణలతో ఏకీభించలేదు. అయితే దాన్ని అసహించుకున్నాడు. ఈ ప్రవక్త ఇలా చెప్పడం ఆరంభించాడు, మీలో మీరు అబ్రహాము మాకు తండ్రి అని అనుకోవద్దు, ఎందుకనగా దేవుడి రాళ్ల వల్ల అబ్రహామునికి పిల్లలు పుట్టించగలరు. ఆ తన గురించి వింటానికి ఒక పెద్దను ఒక పెద్దను వారు తీసుకుని వచ్చారు. ఈ పెద్దలకు పెద్ద తన సహోదరి భార్యను తెచ్చుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతని ముఖాన ఏం చెప్తాడో ఆ మనిషి అని అనుకున్నాడు వారు. అతను రాజీపడి, అయ్యా నీకిక్కడ మంచి స్థానమున్నది అని చెప్తాడు అని అనుకున్నారు వారు. నా మాటలు వినడానికి ఈ దినాన నీవిక్కడ ఉన్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను అని చెప్తాను అనుకున్నారు వారు. యోహాను నేరుగా అతని ఎదుట వెళ్లి, నీవామెను తీసుకున్నట అది చట్టబద్ధము కాదు అన్నాడు. అతను చెప్పినదేంటే, అతని పాపముల కొరకు అతను కేకలు వేశాడు. సంఘశాఖలు కొల్లి నిలిచిపోయిన కుండలు, పురుషుడు హర స్త్రీలతో ఉంటున్నాడు. స్త్రీలు వారికి ఇచ్చవచ్చిన రీతిగా ఉంటారు, పెంతకులు కత్తిరించుకుంటారు, పొట్టి పావడాలు వేస్తుంటారు, ఎలాగైనా ఉంటారు, క్రైస్తవులుగా పిలుచుకుంటారు. నిజమైన జీవపు ఊట అయితే దేవుని శక్తితో ఉండి హల్లెలూయా, అది అక్కడ ఉండలేదు, ఎందుకంటే అది దాని బయటికి నెట్టివేస్తున్నది. నేనే జీవ జలముల ఊటను. వారు నన్ను విడిచి తమ కొరకు తొట్లను తొలపించుకున్నారు. జీవ జలముల ఊట. ఇప్పుడు జీవ జలముల ఊట ఏందే ఏదో తెలుసుకుందాం. తొట్టి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు జీవ జలముల ఊట అంటే ఏంటి? ప్రకృతి సంసిద్ధమైన ఊట బావి అది. ప్రకృతి సంసిద్ధమైన ఊట బావి అంటే ఏంటి సహోదర బ్రహం? భూమి లోపల నుండి దాని నీటిని ఎప్పుడు కూడా బయటకు చిమ్ముతుండే బావి అది. అది నిరంతరము ప్రవహిస్తూనే ఉంటున్నది. అది తనకు తానే ఆదరించుకుంటున్నది. ఎప్పుడు కూడా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటున్నది. ప్రకృతి సంసిద్ధమైన ఊట బావి, జీవపు ఊట. అది చచ్చిపోయినది కాదు, మురిగినది కాదు, అది జీవించున్నది. అది నిత్యము మార్పు చెందుతూ క్రొత్తదాన్ని తీసుకొస్తుంది, ఉప్పొంగుతూ దాని సహజ వనరులతో ఊటగా ఉంటున్నది. దాని అడుగు భాగం నుండి అది దాని యొక్క సహజ సంపదను ఆకర్షిస్తుంది. అది ఇంకా జీవపు ఊట అయి విరజిమ్ముతున్నది, స్వంతంగా శుద్ధి చేసుకుంటుంది. అది పరిశుభ్రంగాను నిర్మలంగాను ఉండేటి జలము. అది స్వయంగా ఆదరించుకుంటున్నది. నిండారుగా దాని తొట్టి నీటి కొరకై వర్షం పైన నీవు ఆధారపడ అవసరం లేదు. అది ఎల్లప్పుడూ భుగభుగమంటూ స్వేచ్ఛగా నీరుస్తుంది. దానిని కప్పు కొట్టనవసరం లేదు, తెప్పనవసరం లేదు, నిలుపు చేయనవసరం లేదు, చేరనవసరం లేదు. అది కేవలము జీవ జల ధరలు. నీవు ఈ పాత తొట్టును తీసుకో. నీవు దాన్ని గిర్రం తిప్పాలి, పంపు కొట్టాలి. ఈ కొద్ది నుండి పైకి తెచ్చుడు కొరకై ఇంకా ఏదేదో చేయాలి. అయితే జీవజలపు ఊట పంపు కొట్టకుండానే, కలుపులు చేయకుండానే, ఇంకేమి చేయకుండానే ఉచితంగానే నేరుస్తున్నది. ఓ ఆ ఊటిన బట్టి నేను ఆనందిస్తున్నాను. అవునండి, పరాన్న జీవులను పైకి తోడు కొరకై దాని మీదికి జలడ అవసరం లేదు. అది ఎంతో లోతు నుండి వస్తుంది కాబట్టి అక్కడ బండరాయి ఉంటున్నది. అక్కడ ఎటువంటి పరాణ జీవులు ఉండవు. దాని మీద ఎటువంటి విద్య లేక చదువు అనే పేలిక ప్రేరణ అవసరం లేదు. అవును, మనిషి నిర్మితమైన సంఘశాఖల జ్ఞానము నీవు బోధ చేయగలవో లేదో అని మానసిక నిపుణుల ఎదుట పరీక్షించే వరకు ఒక విధమైన లోక జ్ఞానం దానికి అవసరం లేదు. దాని మీద వేలాడతీయడానికి ఇలాంటి చిరిగిన పేలికల దానికి అవసరం లేదు. నీవు దాని మీద పెట్టిన వెంటనే అది నెట్టివేస్తుంది. నీవు చేయలేవు. నిరంతరం ఆ బావి బుగబుగా పొంగుతూనే ఉంటున్నది. చిరిగిన పేలికల ఒక దాన్ని పెట్టినట్లయితే అటు ప్రక్కకో లేక ఇటు ప్రక్కకో నెట్టివేస్తుంది. అది సంఘ శాఖ పేలిక దానిపైన పెట్టడానికి దానికి సమయం లేదు. దానికి వడపోతు సాధన అవసరం లేదు, చెల్లడం అవసరం లేదు, పైకి క్రిందికి ఊపులు అవసరం లేదు, ఉడుపులు అవసరం లేదు, అలాంటివి ఏమీ అవసరం లేదు. అది ఉప్పొంగుతూ అలాగే ఉంటున్నది. అది నింపబడటానికి స్థానిక వర్షాల మీద ఆధారపడవసరం లేదు. వర్షాలు అంటే ఉద్యోగ సభలు. ఇక్కడ ఊట అది జీవము ఊట. ఎక్కడ పీడగవనదో అక్కడ పక్షిరాజులు పురుగవుతవి. ఒక ఉజ్జీవాన్ని పైకి కిందకు నీవు కదపనవసరం లేదు. నీవు చేయవలసింది ఒకే ఒకటి, కేవలం ఉట దగ్గరకు వచ్చుటే. అది ఎల్లప్పుడూ నిండుగాను స్వచ్ఛంగాను ఉండే నీరు, దానికి అంతము లేదు, అది ఎప్పుడు ఉబ్బుకుతూనే ఉంటున్నది. నీవు తొట్టి దగ్గరికి వెళ్లి ఇలా చెప్పనవసరం లేదు, మంచిది వర్షం వచ్చి కష్టం శుద్ధైనట్లయితే మాకు కొద్దిగా నీళ్లు కావాలి. చూశారా అయ్యయ్యో, అలా కాదు. ఆ ప్రకృతి సిద్ధమైన ఉటబావి నిరంతరము చల్లని మంచినీళ్ళు ఇస్తున్నది. దాని మీద నీవు ఆధారపడగలవు. ఈ పాత కుంట దగ్గరికి నేను వెళ్తాను, అది నేను నువ్వు చెప్పనవసరం లేదు. దానిలోనికి త్రాగడానికి అలవాటు పడ్డాం, అయితే ఎంతో కాలం నుండి కూడా వర్షాలు పడలేదు, అది ఎండిపోయి ఉండవచ్చు అని నేను చెప్తున్నాను. అలాగున్నవి ఈ మనిషి కల్పనా పద్ధతులతో ఉన్న కొన్ని. నీవు వెళ్తావు, ఏదో పెద్దది చదువుతుంటాం, నీకు దొరికిందంటే పెద్దది ఒకటి, అమ్మో ఒకటి చిట్కా నీకు దొరికితే, ఒక రకమైన జరుగుతుందని నీకు దొరికితే, పెద్ద పెద్ద విందులు, బంకు అటలు, బేస్మెంట్లు, విందులు ఇంటి నిండా ఉండే నీవు చూస్తావు. అయితే నీవు ఎక్కడికి వెళ్ళాలి? నిండగా ఉదయం ఎక్కడైతే ప్రజలు స్వచ్ఛమైన మంచి నీరు తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళు. దాని మీద నీవు ఆధారపడు. 10 సంవత్సరాల వారికి ఉద్యోగం లేదని నీవు చెప్తావు. ఆ ఉదయం ద్వారా నీవు జీవించితే ఆమె ఎల్లప్పుడూ ఉద్యోగాన్ని కలిగిస్తుంది. ఆ వేల్స్ దేశ ప్రజలు చెప్పిన రీతిగా ఒకప్పుడు వారికి వేల్స్ లో ఉద్యోగం కూడా జరుగుతున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రంలో వచ్చిన కొందరు గొప్ప పాదిరులు అక్కడ ఉన్నారు. కొందరు గొప్ప గొప్ప డాక్టర్ ఆఫ్ డివినిటీ వారు ఇదంతా ఏంటి, ఏమై ఉంటుంది అని తెలుసుకుంటూ కొరకై వేల్స్ కు వెళ్లారు. కాబట్టి కాలంలో వంకర చేసుకుని తోపిలు పెట్టుకుని వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఎదురుగా ఒక చిన్న పోలీస్ అధికారి చేతిలోకి చిన్న పాతకర తిప్పుకుంటూ వస్తున్నాడు. నా రక్షణ సరిపోయిన సెలవనొద్దా, నా పాప శుద్ధి కొరకై నేను వెంబడించుతని, అక్కడే ఆయన రక్తం పూయబడింది, ఆయన నామునికే మహిమ అని ఇలవేసుకుంటూ వీధుల్లో వెళ్తున్నాడు. కాబట్టి వారు అనుకున్నారు, ఇతను భక్తి గల వాడిగా కనిపిస్తున్నాడు, ఇతను అడుగుదాం అని వారు అనుకున్నారు. అయ్యా అని అడిగారు. ఏంటండి అని అతను చెప్పాడు. మేము అమెరికా దేశం నుంచి ప్రతినిధులము, వేల్స్ ఉద్యోగ సభలు మొదలగల వాడిని మేము పరిశోధన చేయడానికి వచ్చాము, మేము డాక్టర్స్ ఆఫ్ డివినిటీలము, మేము దాన్ని చూడడానికి వచ్చాము అని అతనితో అన్నారు. ఎక్కడ ఉద్యోగ సభ జరుగుతున్నది, అది ఎక్కడా, మేము తెలుసుకోవాలి అన్నారు. ఇతడు అన్నాడు, అయ్యా మీరు వచ్చారు, నేనే వేల్స్ రివైవల్, వేల్స్ ఉద్యోగం నాలో ఉన్నది, అది ఇక్కడే ఉన్నది. జీవజాల గుడ ద్వారా నీవు జీవిస్తున్నప్పుడు అది అలాగుంటున్నది, ఎల్లప్పుడూ అది జీవిస్తూనే ఉంటున్నది, ఒబుగుతూ పైకొబుగుతూ ఒబుగుతూనే ఉంటున్నది, దానికి అంతమనేది లేదు. లేదు, చాలా కాలం నుండి మనకు వర్షాలు లేవు, వెళ్లి చూడు కొద్దిగా ఏమైనా నిలున్నాయేమో అని అది కాదు సుమా. జీవజల ఊట నేను చెప్తున్న రీతిగా అది దాని జలాన్ని ఉచితంగా అనుగ్రహిస్తున్నది. దాన్ని తెలుసుకుంటూ కొరకై దాని పేరు చిప్పిరి గుడ్లు నీవు పెట్టిన అవసరం లేదు. అతడు ప్రసంగం చేయడానికి ముందుగా అతడు మాటలు సరిగ్గా పలగడం లేదు అని తెలుసుకుంటూ కొరకై కొంత విద్యా సంబంధమైన చింపిరి గుడ్లు నీవు పెట్టిన అవసరం లేదు. అతని నామవాచకం సర్వనామ విశేషాలు చెప్తున్నారో లేదో నీవు తెలుసుకునే అవసరం లేదు. చాలా మందికి వారెవరో వారికి తెలియదు. అయితే అతడు ఊరి దగ్గర అలాగే ఉండిపోతాడు. చూశారా, అలాగే ఉంటాడు. స్థానిక వర్షాల మీద అది ఆధారపడిన అవసరం లేదు. అది నింపుకోవడానికి ఆ అవసరమైన ఉజ్జీవాలు దానికి అవసరం లేదు. అది అలా చేయనవసరం లేదు. దాని శక్తి స్వచ్ఛత దానిలోనే ఉన్నది. అదే వాక్యమందు ఉన్నది. దాని యొక్క సొంత శక్తి ఒక మనిషిని తన హృదయం ముందు దాన్ని స్వీకరించదే, అది దాని పవిత్రతను, అది దాని శక్తిని పొందుకుంటున్నది. అది వాక్యమందే ఉంటున్నది, జీవాన్ని ఉబ్బుకుతున్నది. ఇస్రాయల్ దాని నుండి దూరమైపోయారు, ఇక్కట్లో పడిపోయారు, ప్రతిసారి దాని నుండి దూరమైపోయారు, వారి ఇబ్బందులు పడిపోయారు. అలాంటిది మనం ఇప్పుడు చేస్తున్నది. దాని నుండి ఉద్యమం వెళ్లిపోతే ఇక శూన్యమే. అది తనకు తానుగా కొన్ని బావులు త్రవ్వుకున్నది, కొన్ని నిల్వయుండు తొట్లను అదే అని చెప్తున్నది. అయితే ఆయన ఎల్లప్పుడూ దానికి సహాయం చేశాడు. ఎర్ర సముద్రం వద్ద సనగడు, వారు సనిగారు. అయినప్పటికీ కూడా వారికి ఆయన వాగ్దానం చేశాడు, వారికి ఒక వాగ్దానం చేశాడు. అక్కడే వారిని ఆయన వెనుకకు త్రిప్పవలసి ఉండను, మనం ఏ మార్గాన్ని చూశామో అక్కడికే. అయితే అక్కడికి వారిని తీసుకుని వెళ్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఏం చేశాడు? ఇస్రాయల్ కొరకు ఆయన అగ్నిస్తంభాన్ని పడు చేశాడు, ఒక రుజువు కొరకై వారికి ప్రవక్తని ఇచ్చాడు, వారు వారిని సముద్రం వరకు నడిపించారు. ఎల్లప్పుడూ దాన్ని గుర్చి వారికి ఇబ్బంది ఇదే. ఇక్కడ ఫరో తన సైన్యము వచ్చేశారు, దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఎర్ర సముద్రాన్ని నిలబడి ఉన్న ఊటను తెరిచాడు. ప్రపంచంలోకెల్లా మృత సముద్రం బహుమృతమైన సముద్రము. అది నిజంగా చావే. అది నిలిచిపోయినది. అందులో ఏ ఒక్కటి బ్రతకదు. ఆయన దాన్ని తెరచి ఆ దరికి చేర్చి వారికి విముక్తినిచ్చాడు. అటువంటి విషయములలో బంధులు కాకుండాటువంటి స్థలానికి వారిని ఆయన చేర్చాడు. అరణ్యములైతే ఆధారపడినటువంటి చెరువులను వారు కనుగొన్నారు. అవి ఎండిపోయినవి. ఒక నీటి ఉబుకు నుండి మరి ఒక ఉబుకు వరకు చేరు వరకు వాటి వారు కనుగొన్నారు. వారు అరణ్యంలో ఉన్నప్పుడు నీళ్ళ కొరకై చచ్చిపోయేంతగా గొంతెండిపోయారు. ఇక్కడ ఉన్న చెరువు దగ్గరికి పోయారు, ఒక కొలను దగ్గరికి, అది ఎండిపోయినది. వారు ఇంకొక స్థలానికి వెళ్లారు, అది ఎండిపోయినది. వారు పొందలేదు. ఇక నీళ్లు వారికి దొరకవని వారు అనుకున్నారు. ఆ తర్వాత ఎడారిలో అయిష్టమైన స్థానంలో వారు నీళ్లను కనుగొన్నారు. అది ఒక బండలో. అది ఒక బండలోనే మనుష్యుడు నీరు పొందుకోనటువంటి అనుకూలము కాని స్థలంలో, అరణ్య మధ్య మార్గంలో, అటువంటి స్థలంలో ఎండిన రాతిలో వారు నీళ్లు పొందుకున్నారు. అయితే చూడండి, దేవుడు ఆ విధంగా కార్యాలు చేస్తుంటాడు. అనుకూలము కాని స్థలాలలో, బహు అసంభవమైన మార్గాలలో ఆయన చేస్తాడు. అదే నిరంతరం మనం పొందుకునేది. నీవనుకుంటావు నీకు పెద్ద సంఘ శాఖలు ఉన్నాయని అనుకుంటావు. అవి పెద్ద పిండి అయి పిండి పిండి అయి ఏకము కానివ్వండి. ఉద్యోగ కొరకై దీని కొరకు దాని కొరకు వేల మంది ఐక్యత కానివ్వండి. కొన్ని కొన్నిసార్లు దేవుడు తెలియని ఒక పురాతన వాణ్ణి తీసుకుని తమ కుడిచే ఎడముచే వ్యత్యాసం తెలియని ఒక విద్యలని పామర్ల గుంపును తీసుకుని ప్రపంచాన్ని వణికెంపుచే ఉద్యోగాన్ని ఆయన తీసుకుని వస్తాడు. యోహాను కాలంలో ఆయన చేశాడు, ప్రవక్త కాలంలో ఆయన దాన్ని చేశాడు. మనం ఎరిగినంత వరకు కూడా ఏ ఒక్క విద్యావంతుడు లేడు అందులో. అయితే దేవుడు వారిని తన స్వాధీనమందు నుంచి వారి ద్వారా ఆయన ఒక దాన్ని చేస్తాడు. ఈ బండలో ఉండి నీళ్లు వచ్చినవి, ఆయనే బండయుండెను. ఈ బండ కొట్టబడాలని ఆయన అప్డేచ్చాడు. త్రాగగలను ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన శుద్ధమైన నిర్మలమైన జలాన్ని సమృద్ధిగా ఆయన అనుగ్రహించాడు. దానిలో త్రాగిన ప్రతి ఒక్కరిని ఆయన రక్షించాడు. యోహాను 3:16 సంపూర్ణమైన సమబోలిక అది. దేవుడి లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడి విశ్వాసంతో ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు ఆ బండను కలవరిలో కొట్టాడు. మన తీర్పు ఆయన మీద ఊపబడింది. ఎందుకనగా ఆయన నుండి జీవాత్మొచ్చి నీకు నాకు నిత్య జీవం అనుగ్రహించినట్లుగా కొట్టబడ్డాడు. దాని యొక్క సంపూర్ణమైన ఉపమానం ఈ అరణ్యంలో ఉండెను. ఏనాడు కూడా వారు త్రవ్వలేదు, లాగలేదు, పిడనము చేయలేదు. కేవలం ఆయన సిద్ధపరిచిన మార్గాన్ని ఉచితంగా స్వీకరించారు. చెరువులో ఉండి దాన్ని వారు త్రవ్వనవసరం లేకుండెను, పక్కటి బిడ్డ పైకి లాగనవసరం లేకుండెను, దాన్ని తెచ్చుకుంటు కొరకు వారికి జల్లి పట్టిన అవసరం లేకుండెను, కేవలం వారు దానిలో పాలు పుంచుకుంటే. ఇప్పుడు కూడా అంటే నీవేమీ కలవనవసరం లేదు, వేదిక నందుకు వచ్చి నీవేదో పరిచయనవసరం లేదు, ఊపు చేయనవసరం లేదు, భాష తారుమగు అయ్యే వరకు ఒక మాట తిరిగి 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 వల్లింప చేయని అవసరం లేదు. కేవలం నీవు చేయవలసింది ఒక్కటే ఒక్కటి, ఆయనలోనే ఉచితముగా పాలు పొంది ఆయన సిద్ధపరిచిన మార్గాన్ని స్వీకరించుడే. ఓపు చేయనవసరం లేదు, నెట్టనవసరం లేదు, ఏమి చేయనవసరం లేదు. ఉచితముగా దాన్ని స్వీకరించు. నీవేమీ చేయనవసరం లేదు, కేవలం అందులో పాలు పొందితే చాలు. అదేనగా దాని నమ్మితే చాలు. దాని గురించి అది మాత్రమే నేను చెప్పగలను. వారు దాని కొరకు ఇలాంటిది చేయలేదు. దాని కొరకు వారు గంటలు తవ్వలేదు. వారు కూర్చుని దాని కొరకు రాత్రంతా ఏడవలేదు. అది కొట్టబడి సంసిద్ధంగా ఉన్నది. వారు దానిలో పాలు పొందారు. అంతే, గదిలో వెనక్ కూర్చుని ఒక మనిషి అక్కడ ఉన్నాడు. ఒక దినాన గడ్డివాం ప్రకారం ఉన్న పశుశాలలో అతనికి నేను చెప్పినట్లుగా నాకు గుర్తున్నది. అతను అన్నాడు, నా వల్ల ఏం ప్రయోజనం లేదు అన్నాడు. నీవు కూడా అంతే అని అన్నాను. నేను కూడా అంతే అని నేనన్నాను. అయితే నేను చెప్పాను, నీవేమై ఉన్నావో అలాగే కనిపిస్తున్నావు, ఇవి ఏమై ఉన్నావో అలాగే ఉన్నావు. ఆయన ఇలాగున్నాడు, అలాగే కనిపిస్తున్నాడు. అతను అన్నాడు, సోహర్బిన్ హ్యామ్, నేను ఈ సిగరెట్ నుండి విముక్తి పొందగలిగితే నేను క్రైస్తవునైపోతాను అని చెప్పాడు. నేను చెప్పాను, వాటి నుండి విడుదల పొందవచ్చు. నీవు మంచి చేరుకునే ప్రయత్నించు. ఆ తర్వాత ఆయన ఎదుకురా, మంచి మనిషి రక్షించడం కొరకు ఆయన రాలేదు. ఎవరైతే తాము చెడ్డవారైన గ్రహిస్తారో అలాంటి చెడ్డవారి రక్షించడం కొరకే ఆయన వచ్చాడు అని నేను చెప్పాను. మంచిది అని అన్నాడు. నే అన్నాను, విను, నరకానికి వెళ్లాలని ఇష్టపడవు, ఇష్టపడతావా? లేదు అన్నాడు. మంచిది, నీవు ఇష్టపడవు. నీవు అక్కడికి వెళ్లకుండా ఉండడం కొరకే ఆయన చనిపోయాడు. నేను ఏమి చేయాలి అని అడిగాడు. ఏమి లేదు, అది ఎంతో చిన్న విషయం, నేను ఎప్పుడైనా అని చెప్పాడు. నేను చెప్పాను, నీవు అక్కడికి వెళ్లిపోతావు, తిరిగి సిగరెట్ ఎద్దకు వెళ్తావు. సిగరెట్ గుర్చి ఆలోచించడం మానుకుంటావు. గుర్తుంచుకో, ఆయన గుర్చి ఆలోచించి ఆయన ఏమి చేశాడో ఏమై ఉన్నాడో అది తలంచు. నిన్ను గూర్చి తలంచకు. నీలో మంచిదేమీ లేదు, నీవెన్నడూ అలాగూ లేవు. నీవెన్నడూ అలాగుండలేవు. అయితే ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఒక్కడే మంచివాడు. నీవిప్పుడు చేయవలసింది ఒకటే ఒకటి, ఆయన అక్కడ నీ స్థానాన్ని స్వీకరించినట్లయితే ఆయన చేసిన దానిని నీవు ఇష్టపూర్తిగా అంగీకరించవలసి ఉంటున్నది. చేయవలసింది ఒకటే ఒకటి, కేవలం దాన్ని అంగీకరించితే చాలు అని నేను చెప్పాను. ఎందుకు? ఏంటి అది? చాలా స్వల్ప విషయమే అని అన్నాడు. కలువ అని నేను చెప్పాను. చూశారా, నేను అతనికి ఇక్కడికి తొడుకుని వచ్చి యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చాను. అతనికి సంబంధించిన వారు కొందరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. అది చేసినందుకు వారు నన్ను హేళనగా చూడవచ్చు. అయితే నేను చేసింది ఏదో నాకు తెలుసు. నిజమైన ఒక దాన్ని ఆయన అతనిలో చూశాను. నేను ఎక్కడ చూడగలిగాను? నేను అతను తీసుకుని వెళ్లి ప్రభుని యేసు నామములో బాప్తిసమిచ్చాను. మేము దాన్ని చేసిన తర్వాత కొంచెం కాలం తర్వాత అతని కుమారుడింటికి నేను వెళ్లాను. ఒక స్థలంలో చెట్టు విరిగినట్టుగా మనిషి పడిపోయి అతని వీపు విరిగినట్లుగా మేము ఒక దర్శనాన్ని చూశాం. ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. సిగరెట్ యొక్క ముగింపు అదే అని ప్రభు ఆ రాత్రి నాకు చూపించాడు. కాబట్టి ఆ మరుసటి రోజు కొన్ని సిగరెట్లు కావాలనుకున్నాడు అతను. అతని కొరకు ఒక కాగిత పఠాన్ని తీసుకుని అతని దగ్గరికి తీసుకుని వెళ్లాను. నీవు అలా గమనించి చూడు, అతని సిగరెట్ రోజులు అయిపోయినవి. అప్పటి నుండి అతను ఒక్క సిగరెట్ కూడా త్రాగలేదు. అప్పటి నుండి ఒకటి కూడా కావాలని కోరుకోలేదు. చూస్తున్నారా, ప్రథమంగా నీవు చేయవలసి లేదంటే ఆ ఊటి యొద్దకు నీవు రావాల్సి ఉన్నది. నీవు చేయనది ఏమీ లేదని గ్రహిస్తూ ఆ నీటి యొద్దకు నీవు రావాల్సి ఉన్నది. అదే ఆయన నీ గురికై చేసినది. నీవు గుడ్డన త్రవనవసరం లేదు, నీవు పంపు కొట్టవసరం లేదు, నీవు దీన్ని విడవనవసరం లేదు, నీవు దాన్ని విడవనవసరం లేదు. నీవు చేయవలసింది ఒక్కటే ఒక్కటి, నీవు అక్కడికి చేరి తాగవలసి ఉన్నది అంతే. నీకు దప్పిక అయితే త్రాగు. దేవుడు మన నిమిత్తమై ఆయన ముద్దను, ఆయన స్వచ్ఛమైన నిర్మలమైన నీటిని సమృద్ధిగా మనకు అనుగ్రహించాడు. ఇలా చేస్తాడు, ఈ రోజు కూడా చేస్తాడు. నమ్ము ప్రతివానికి ఆయన చేస్తాడు. ఏది? ఆయన యొక్క కృప. వాస్తవంగా ఆయన ప్రజలకే, మనకు నిర్దిన ప్రజలే ఇలాగో అలాగే ఒకటి అక్కడ ఉంటున్నది. వారు పొందుకోటు కొరకై సంసిద్ధంగా ఉన్నది. తిరిగేటువంటి ప్రతిఫలం ఇవ్వనవసరం లేదు. ఇస్రాయేళ్లు బండలో నుండి త్రాగుడు కొరకై సంసిద్ధంగా ఉన్నది. అయితే ఆయనకు అచ్చున్న పరిచయను వారి ఇచ్చుటకు అంగీకరించలేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా మన కొరకు పరిచయం ఇచ్చుంటాడు. ఆయన లేకుండా చెట్టు చివరికి మనం ఊపిరి అయినా పిలచలేము. దేవుని యొక్క పరిచయం లేకుండా మనం ఊపిరి పీల్చలేము. ఆ విధంగా మనం ఆయన మీద ఆధారపడి ఉన్నది. అయినప్పటికీ కూడా మనం ఏదైనా చేయాలనుకున్నట్లయితే, ఆయన కొరకు మనం ఒకటి చేయాలనుకుంటే అది మనలను రెండుగా చీల్చివేస్తున్నది. మనం ఒకటి చేయాలని ఆయన అడుగుతున్నాడు. వెళ్లి ఒకరిని చూడమని, వెళ్లి ఒకరి కొరకు ప్రార్థించమని, వెళ్లి ఒకరికి సహాయం చేయమని, అది చేడుకై మనలను చీల్చివేస్తున్నది. అయితే ఆయన పరిచయం కొరకై మనం ఏమీ ఆయన చేయాలనుకుంటలేదు. ఆయన యొక్క ఫిర్యాదు ఏదంటే, వాక్యమైన నన్ను వారు విడిచున్నారు, నాకు బదులుగా పగిలిన తొట్టిని వారు అంగీకరించారు. జీవజల ఊట అయిన నన్ను, జీవ ఊటను అయిన నన్ను వారు విడిచి ఉన్నారు. దానికి బదులుగా నిలిచిపోయిన కుట్టను లేక తొట్టి నీరును ఆశించారు. అలాంటి దాన్ని మీరు ఊహించగలుగుతున్నారా? అటువంటి ఒక వ్యక్తిని మీరు ఊహిస్తున్నారా? ఇక్కడ ఒక మంచి ఉబుకు బావిని, సున్నపురాయి నీటిని ఒక దాని ఉంచుకుని, సాక్షాత్తుగా ఇసుక తెన్నెల నుండి వచ్చిన, రాళ్ల తెన్నెల నుండి వచ్చిన చల్లని నీటిని ఉంచుకుని, అక్కడెక్కడ భవనాల్లో నుండి, కొష్టాల్లో నుండి, షెడ్యూల్లో నుండి తుడిచిపెట్టుకుని వచ్చిన అలా ఏర్పడినటువంటి కుట్టలోని నీరు తాగటమా? అట్టి తోటిలోనికి అంతా చెరుతుంది. కొట్టుకుని మురికి గొట్టాల్లో నుండి, పశువుల తొట్టులో నుండి వచ్చి అందులోకి, ఆ తొట్టులోకి చేరుతుంది. నీటి ఉబుకు బావికి ఎదురుగా అందులోకి వెళ్లి తొట్టులోకి వెళ్లి త్రాగటమా? అలాంటప్పుడు అలాంటి వ్యక్తిలో ఏదో మానసికమైన లోపం ఉంటుంది. అవును, ఒక స్త్రీ పురుషులు వారి సంఘ శాఖల అలవాట్లో పోయి నిలబడి ఉండి, కుదుపులు కుదుపులుగా వెంట్రుకలు కత్తించుకుని, పొట్టి లంగాలు వేసుకుంటూ, ముఖాలకు రంగులు పూసుకుని, రకరకాల చెత్తనంతా కలిగి ఉండి అంగీకరిస్తారు. ఏదో రకరకాలైన ప్రోగ్రాములు, కార్యకలాపాలు జరిగించుకుంటుంటారు. భోగిని సందులకు వెళ్లటం మొదలైన హీనమైన, బుద్ధిహీనమైన అలవాట్లకి వెళ్లటం, వాటిని స్థాపించడం, అలాంటివి చేయట, కొంతకాలపు దేవుని వాక్యానికి అలవాట్లను ముఖలిచ్చగలగా చేయడం, ఇంకా స్త్రీలో నుండి అభిమానవంతులైన స్త్రీలుగా చేసి, మంచి వస్త్రధారులుగా చేసి, మంచిగా ప్రవర్తించే వారిగా చేసి, సిగరెట్లు పొగాకులను తీసివేసి, ఒట్టు పెట్టుకోవటం, శపించడం తీసివేసి, అబద్దాలను, దొంగతనాలను, లోకంలో ఉన్నదంతా, నీలో ఉన్నదంతా తీసివేసి, నీకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించేది నీకు ఒకటి ఇచ్చుట. ఎందుకని స్త్రీ పురుషులు ఆదరణ కొరకై అక్కడికి వెళ్తుంటారు? అలాంటి దాని నీకు ఆదరణ ఎలాగ పొందుతావు? నిలిచిపోయిన నిల యుద్ధ నీవేలు స్వచ్ఛమైన నీటిని పొందగలుగుతావు? ఒక వ్యక్తి అలా చేస్తాడా? ఒక ఊరిని బావి తెరవబడి ఉంటే మురిగిపోయిన కుడ్డలోని దాని యొద్దకు నీళ్లు త్రాగటానికి ఒక వ్యక్తి వెళ్ళినట్లయితే అలాంటి మనుష్యులు ఏదో పొరపాటు ఉందని చెప్పవా? ఒక పురుషుడు గాని స్త్రీ గాని అదన కొరకై అలాంటి స్థలానికి వెళ్తే ఆ వ్యక్తిలో ఆత్మ సంబంధమైన ఏదో ఒక లోటు ఉంటున్నది. వారికి వాక్యం అవసరం లేదు, వారికి స్వభావము ఇంకా కప్పగానో తలకప్పగానో ఇంకేదో ఉంటుంది. అవును, ఆ మురికి కుండను అపేక్షించే ఒక విధమైన స్వభావం ఉంటుంది అతనులు. ఎందుచేతంటే అలాంటివన్నీ కూడా మంచినీటి కొలనలో నివసింపనేరవు. అవి అలాగ చేయలేవు, అవి స్వచ్ఛమైన నీరును అందులో జీవించలేవు. ఇప్పుడు ఫిర్యాదు ఏదంటే దానినవి విడిచిపెట్టినవి. రోజు కూడా వారు దానినే చూశారు. ఇప్పుడు ఆ బావి యుద్ధ స్త్రీని గమనించు. ఈమె యాకోబు తొట్టి దగ్గరికి వచ్చినది. యాకోబు తొట్టి కుంట దగ్గరే ఆమె నిత్యము కూడా నీరు తెచ్చుకుంటుంది. అయితే యాకోబు తొట్టి కుంట అని సంఘర్షకరమైన పిలుద్దాం, ఎందుకంటే అలాంటివి మూడు త్రవిన అతడు, ఇది అతను త్రవినది. ఆమెకు ఒక గొప్ప కథ ఉన్నది. మా తండ్రి యాకోబు ఈ బావిని తవ్వాడు అని ఆమె చెప్పినది. అందులోనివి అతడు త్రాగాడు, అతని వంటలు త్రాగినవి, అవి సరిపోతుంది కదా. ఆయన చెప్పాడు, నీవు చేదుకున్న నీరైతే మరలా నీవు దప్పికొంటావు, చేదుకుంటానికి మరలా రావలసి వస్తున్నది. అయితే ఆయన చెప్పాడు, నేనిచ్చు నీరు అది ఒక ఊరిడి బావి, లోపల నుండి పైకి ఉబ్బికేది, అది నీలోనే ఉంటున్నది, నీవిక్కడికి రానవసరం లేదు. గమనించండి, ఆత్మసంబంధంగా ఆమెతో మాట్లాడిన ఆమె తెలుసుకునగానే దేని కొరకై ఆమె ఎదురు చూస్తుందో అట్టి ఆత్మ సంబంధమైన గుర్తుతో ఆమె దానిని తెలుసుకునగానే ఆమె యాకోబు సంఘర్షక పద్ధతిని విడిచిపెట్టింది. ఆమె ఎన్నడూ వెనుకకు చూడలేదు, ఎందుకంటే ఆమె నిజమైన బండను తెలుసుకున్నది కాబట్టి. గమనిస్తున్నారా, పట్టణంలోకి పరిగెత్తినది, ఆమె పాపముతో ఉన్నది, ఆమెకి ఎన్నడూ తప్పిదస్తురాలు కాదు. ఆమె చెప్తున్నది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఒక మనిషిని వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా? ఆ తుట్టి కుంట మంచిదే కావచ్చు, అది ఉపయోగపడినదిగా ఉండవచ్చును. ఇప్పుడైతే ఆమె నిజమైన ఊట వద్ద నిలబడి ఉన్నది. నిజమైన ఊట తెరవబడే వరకు తొట్టి కుంట మంచిదే. అయితే నిజమైన ఊట వచ్చిన వెంటనే ఈ తొట్టి దాని బలాన్ని పొగట్టుకుంటున్నది. రాగడానికి మంచి స్థలాన్ని ఆమె కనుగొన్నది. ఒక మంచి స్థలం ఒకటి ఉన్నది, శ్రేష్టమైన స్థానం ఒకటి ఉన్నదని తెలిస్తే ఆ పన్నశాల పండుగ ఆఖరి దినాన యేసు విధంగా చెప్పాడు, యోహాను 7:37లో, ఎవడైనా దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకురవలను. మనంతా ఆనందిస్తున్నారు, బలిపీఠమే కదండి, కొద్దిపాటి నీళ్లు వచ్చేస్తున్నవి. ఆ పండుగలో దీని నుండి వారంతా త్రాగుతూ ఉన్నారు. మా పితృలు అరణ్యంలో ఆత్మ సంబంధమైన బండలను త్రాగారు అది అని వారు అన్నారు. చూస్తున్నారా, వారి కొరికే వారు ఒక కుంట తొట్టిని తొలపించుకున్నారు. ఏదో ఒక రకమైన మురికి నీటిని ఎక్కడి నుండో పైకి తొడుకుతున్నారు. క్రింద నుండి ఉబుకుతూ వచ్చిన నీటిని వారు తొడుతున్నారు. వారంతా ఈ నీటి చుట్టూ చేరి నీళ్లు త్రాగుతూ సంవత్సరాల క్రితం మా పితరులు ఈ అరణ్యంలో త్రాగారు అని చెప్తున్నారు. అరణ్యంలో ఉండిన బండను నేనే అని యేసు చెప్తున్నాడు. ఆకాశం నుంచి వచ్చిన మన్నాను మేము భుజించాము, దేవుడు దాన్ని మాకు కురిపించాడే అని అంటున్నారు. నేనే ఆ మన్నాను చెప్పాడు. ఆయన ఆ ఉండిన ఆయనే వారి మధ్య నిలబడి ఉన్నాడు, జీవాహారం వారి మధ్య నిలబడి ఉన్నాడు. అయినప్పటికీ అది వారికి అవసరం లేదు, వారికి కావలసింది వారికి ఉంటే ఆ తుట్టే కావాలి. ఎందుకంటే దీన్నేమో మానవుడు తయారు చేసుకున్నాడు, దాన్నేమో దేవుడు పంపించాడు. ఏ నిజంగా విచ్చేసమైన విషయం, వారికి వారి తొట్లను త్రవ్వుకున్నారు. ఎవడైనా దప్పికుండలేడా, నా ఎద్దకు వచ్చి దప్పి తెచ్చుకోవలను అని ఆయన చెప్పాడు. ఆయనే ఆ ఊరిడి బావి. లేఖము చెప్పినట్లుగా అతని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును. అదే ఆ నిత్యము ఊరిడి బావి. అతని కడుపులో నుండి లేక అంతరంగంలో నుండి జీవ జల నదులు ప్రవహించును. అందులో ఉన్న బండ ఆయనే. ఆపత్కాలంలో తన యొక్క బిడ్డ మరణ ఘడియల్లో ఆ హాగరుకు బండయి ఉన్నది ఆయనే. ఆమె ఇక్కడ ఆ చిన్నవాడైన ఇస్మాయిలును తో ఉన్నది. ఆమె తన వెంట తీసుకుని వెళ్లిన కుండలో నీళ్లు అయిపోయినవి. చిన్నవాడైన ఇస్మాయిలును అక్కడ రాతి వేత దూరం పరుండబెట్టి ఆమె ఏడుస్తూ ఉన్నది. అయ్యో, ఆ బిడ్డ యొక్క మరణాన్ని ఆమె చూచుటకు ఇష్టపడలేదు. తటాలన ప్రభుత్వం ఆమెతో మాట్లాడుతున్నాడు. పొంగి పల్లుతున్న బావిని బైర్షెబాను ఆమె చూచినది. అది ఇంకా ఈ రోజు వరకు ప్రవహిస్తూనే ఉన్నది. అరణ్యములో ఉడినటువంటి బండయగు హాగర్ యొక్క బెర్షెబా ఆయనే. అది రక్తముతో ఇక్కడ నిలబడి ఉన్నది. ఆ దినమందు ఆలయములో నిలబడి ఉన్నాడు. తుఫాను సమయాన జకరియ 13వ అధ్యాయములో పాపమును అపవిత్రతను పరిహారము చేయుటకై దావీదు సంతతి వారి కొరకు ఊట యొగుని తీసినవాడు ఆయనే ఆ ఊట కీర్తనల 36లో ఆయన దావీదు యొక్క జీవపు ఊట. దావీదు సంతతికి ఆయన ఇంకా దేనున్నాడు? ఆయనే పచ్చికవే రచిత హృదయంలో ఉండి ఇమ్మానుయేలు రక్తము, ఇమ్మానుయేలు యొక్క రక్త నాలుగు నుండి వచ్చిన రక్తము బూట అక్కడే ఉన్నది. పాపులు ఆ ప్రవాహం వద్ద మునిగితే వారి పాప మరకలు కడిగి వేయబడుతుంది. జీవము ఊట ఆయనే, జీవము జల ఊట ఆయనే. ఆయనే దేవుని యొక్క వాక్యము. ఈ కడవరి దినాల్లో ప్రజలు ఆయన్ను విడిచిపెడతారు, నిజ వాక్యాన్ని జీవపు జలాన్ని విడిచిపెడతారు, సంఘశాఖల కుంటలను తొట్లను వారి కొరకు త్రవ్వుకుంటారు, మరలా మరలా తొలిపించుకుంటారు. మనం ఇప్పుడు వారు పగిలి కొట్టుకున్న పగిలిన తొట్లని తెలుసుకున్నాము. ఆ తర్వాత ఈ తొట్టి ఇప్పుడు అవిశ్వాసన పురుగులతో నిండి ఉన్నది. ఓ బిబ్బిపోయే అవిశ్వాసన పురుగులతోనూ, విద్యా సంబంధమైన పురుగులతోనూ, దేవుని వాగ్దానములకు విరోధమైన కార్యక్రమాలతోనూ నిండి ఉన్నది. వారు వాక్యాన్ని అనుమానించేవారు. బైబిల్లాగా చెప్తున్నది, వారు కలిగి ఉన్నటువంటి ఈ తొట్టెలు పగిలిన పగిలిపోయినవి. పగిలిన తొట్టి అనగా కారిపోయే తొట్టి. అది నిదానంగా కారిపోతున్నది. అది ఏమి చేస్తున్నది? అది మత సంబంధమైన బ్రహ్మాండమైన కుంటైనే ప్రపంచ సంఘ ఆలోచన సభలోనికి నిదానంగా కారిపోతుంది. అక్కడికే పగిలిన తొట్లు వారిని నడిపించేది. అదంతా ఎందుకనగా వారు ఆయన విడిచిపెట్టారు. ఈ తొట్లను తొలిపించుకుని జీవ జలముల ఊటైన ఆయన విడిచి ఉన్నారు. పెద్ద పెద్ద విద్యా బోధనను, సెమినరీ పద్ధతులను త్రవ్వుకున్నారు. అటువంటి తొట్లనే ఈనాడు వారు త్రవ్వుకున్నారు. అతను వెళ్లి బోధ చేయక ముందు ఆ వ్యక్తి పిహెచ్డి లేక ఎల్ఎల్డి లేక బిఏ లేక ఏదో ఒకటి పొందవలసి ఉన్నది. మనిషి కల్పన వేదాంతంలో నిండిన తొట్టి అది. ఈ పెద్ద పెద్ద తర్బీతు పాఠశాలకు వారిని తీసుకుని వస్తారు. అందులోకి తీసుకుని వెళ్లి తమ సొంత మనిషి కల్పితమైన వేదాంతాన్ని అందులో గుర్చుతారు. అట్టి దాంతోనే వారిని బయటికి పంపుతారు. మనుష్య కల్పితమైన తొట్టలో మనం జీవిస్తున్నాము, ఎటువంటి దినాన మనం జీవిస్తున్నామో చూడు. సకల విషయాలు కంపు కొడుతున్నవంటే ఆశ్చర్యపడ అవసరం లేదు సుమా. అయ్యయ్యో, ఎందువల్లంటే ప్రజలు అందులో త్రాగుతున్నారు కాబట్టి. ఈ దిన ముందు ప్రజలు ఆనందించాలంటే వారు ఏం చేస్తారు తెలుసా? హోవయందు ఆనందించడానికి బదులుగా సంతోషించడకు లేక ఆనందించడానికి ప్రజలు పాపం వైపు మళ్ళుకుంటారు. మందిరానికి వెళ్లేమనుకునేవారు, క్రీస్తు దాసులమని చెప్పుకునేవారు, నిజంగా వారు హల్లు పులకరించి పోయారా? సిగరెట్లు ముట్టించేసేస్తారు. ఏదైనా తమాషా కావాలనుకున్నారా? వారు అసభ్యకరమైన బట్టలు వేసుకుని బయటకు వెళ్లి దారిని పోతున్న ఒకరి యొద్దకు వెళ్లి గడ్డి కోసి వారిని సంపాదించడానికి వారికై ఇళ్ల వేస్తారు. ప్రఖ్యాతి పొందిన కొరకై ప్రతిదీ చేస్తారు. సినిమా తారల వలె కనిపించాలని ఆశిస్తారు. అది వారి ఆనందం. నేను వారి యొక్క సర్వ సమృద్ధిని అని యేసు చెప్తే వారక్కడ వెళ్లిపోవడానికి కారణమేదంటే ఆ ఊటలో త్రాగటం వారికి ఇష్టం లేదు. దాన్ని వారు నెట్టివేశారు. దానిలో త్రాగటానికి వారికి ఇష్టం లేదు. ఒక తరహా మానవ కల్పిత పద్ధతులతో వారు చేరుతారు. సకల జీవులు నిలిచి మురిగి నిండిపోయిన ఒక తరహా కుండను లేక తొట్టిని వారికి ఇష్టపడిన దగ్గరకు వెళ్ళటకు అనుమతించకుండాను వారు కోరుకుంటారు. ఇదే రోజు శనివారం ఉదయం అనుకుంటాను నది దగ్గరికి పిల్లలతో మేమున్నాం. మేము వెళ్లాము. బిల్లి బోట్ లో ఉండి చేపలు పడుతున్నాడు. పిల్లలను అక్కడ తీసుకెళ్లాం. నా మనమడు, నా కుమార్తె, నా చిన్న బిడ్డ పడవ ప్రయాణం చేయకొరకై నది దగ్గరికి మేము వెళ్లాం. నది దగ్గర ఉండేటువంటి మురికి కంపు కొట్టే సగం దిగంబరతో ఉండే ప్రజల మధ్య నీవు పడవ ప్రయాణం కూడా చేయటానికి వీలుపట్టలేదు. మా ప్రక్కగుండ ఒక పడవలో 12-14 సంవత్సరాల పిల్లల గుంపు చేతుల్లో బీరు సీసాలు సిగరెట్లు పట్టుకుని పడవలో వెళ్తున్నారు. దాన్ని వారు తమాషా ఆట అని పిలుచుకుంటున్నారు. అయ్యయ్యో, ఎంతకాలం ఈ లోకం ఉంటుందో! అటువంటి పద్ధతులంతా ఉన్నాయి ఇప్పుడు. ఆ తర్వాత తలపు నుండి వారు తప్పుకోపోవాలంటే వారు చచ్చిపోయినప్పుడు వారు నరకానికి వెళ్లిపోతారు. వారు చేసే కార్యాలతో ఈ విధమైన మనుష్య కల్పిత తొట్టులో వారు చేరిపోతారు. అటువంటి రకమైన ప్రజలే ఆ తొట్టలోనికి చెందిన వారై ఉంటారు. లోకములో అసహ్యమైన అపవిత్రమైన మురికి గుంపు కాక అది మరొకటి కాదు. ఎందుకు వారు వారితో ఏకీపిస్తారంటే మా అమ్మమ్మ ఇలా చెప్తూ ఉండేది, ఏ జాతి పక్షి ఆ జాతికి ఊటికి చేరుతుంది అని. ఆ ఊటి దగ్గరికి వారు రారు. వచ్చి తమ పాప బ్రతుకులు కడుగుకున్నారు. అక్కడి వారు నేరుగా వేరుగా బ్రతకాలనుకుంటారు. అయినప్పటికీ క్రైస్తవులుగానే సాక్ష్యాన్ని పట్టుకుని ఉంటారు. ఎందుకు? జీవము, హిన జీవము, సంతృప్తి సంతోషాన్ని కలిగి సుజమైన ఊటైన ఆయన వారు విడిచిపెట్టి ఉన్నారు. ఆ కారణము చేతనే వారు దాన్ని విడిచారు, ఎందుకంటే వారు చేరాలనుకున్నారు. అలాంటి వారిని నమ్మే ఒక రకమైన వారు వారికి ఉంటారు. ఇక్కడనే కొంత కలకృతము నేను, సహోదరు ఫ్రెడ్, సహోదరు టామ్, కొంతమంది కలిసి తూస్సు నగరంలోని ఒక ఖ్యాతిగాంచిన బాప్టిస్ట్ చర్చిలోకి వెళ్లాం. మేము వెళితే కొంచెం ఆదరణ పొందగలదేమో అని అది చూసుకు. అక్కడ సేవకుడు ఐగుతున్న ప్రజల గురించి ఏదో చెప్తున్నాడు. వారు బయటకు వచ్చిన తర్వాత వారు తెల్ల ఉల్లిపాయలు మొదలగు వాటిని తినాలని, తిరిగి వెళ్లి తినాలని ఉన్నారని అతను చెప్తున్నాడు. అది ఈనాటి ప్రజల వల్లే ఉన్నది అని అన్నాడు. మేమందరం కలిసి ఆమెన్ అని అన్నాం. అలాంటి గుప్పు నేనెన్నడూ చూడలేదు. సంఘమంతా బోధకుల వైపు దృష్టిని మరల్చి ఆమెన్ అన్నది ఎవరా అని వెనుకకు చూశారు. వారి పైకి చావొచ్చిందా అన్నట్లు అడిపోయారు. అదేంటో వారికి అర్థం కాలేదు. హోవా కొరకు ఆనంద ధ్వని చేయడం దావీదు చెప్పాడు. సితారాతో ఆయన స్తుతించండి, పది అర్థం సితారాతో ఆయన స్తుతించుడి, సమస్త ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, ప్రభును స్తుతించండి. దేవుడు ఆయన ప్రజలందు ఆనందిస్తాడు. ఏదైనా క్రమమైనది చెప్పినప్పుడు జ్ఞాని ఆమెన్ అనుకాక, నమ్మకమైన దేవుని యొక్క పద్ధతి నుండి అనగా నిత్యమూరుడి బావైన యేసుక్రీస్తు నుండి మారిపోయి లోక పొట్ల వైపునకు, ఆ పద్ధతులకు ఎందుకు తిరిగిపోవాలి? ఆయన వైపునకు ఎందుకు మలుకోకూడదు? ఎవరైతే మన యొక్క సర్వ సమృద్ధి సంతోషమో, సర్వ సమృద్ధి స్తుతులకు కారణభూతుడో, మన స్థుతికి సర్వ సమృద్ధికి వాడో, అలాంటి ఆయన వైపు ఎందుకు మళ్ళకూడదు? నా ఉద్రేక ఉరికలాటకు నిలుపుదల దేవుని యొద్ద నుండే నాకు లభిస్తుంది. నేను చితికిపోయినా నా సంతృప్తి క్రీస్తులోనే నేను పొందుకుంటాను. సిగరెట్లలో కాదు, లోక కార్యకలాపాలలో కాదు, ఒక మూఢ భక్తులో చేరడం వల్ల కాదు, కానీ ఆయనలోనే. అనగా ఆయన చెప్పినట్టుగా నేను వెళ్ళనిలా, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళదును అను వాక్య వాగ్దానములోనే, అందులోనే నా ఆనందాన్ని నేను కనుగొంటాను. ఆయనే నా యొక్క ఆనందము. వారు ఈ రోజు ఇలా చెప్తున్నారు, వీటన్నింటినీ కలుపు చేయటం ద్వారా, ఈ ప్రపంచ సంఘమల సమాలోచన సభ చేయటం ద్వారాను జీవించడానికి మంచి స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. నా నిజమైన అభిప్రాయం నేను చెప్తున్నాను, పాపము చేయకునకై ఒక మంచి స్థలాన్ని వారు ఏర్పాటు చేస్తున్నారు. అది కేవలం అంతా పాపమే. ఇలాగైతేనే అది బ్రతకడానికి కాదు, చావడానికి. జీవించడానికి బదులు పాపము చేయడానికి స్థానాన్ని చేకూర్చుట. యేసుక్రీస్తుకు అవతల ఉన్నటువంటి ఏదైనప్పటికీ కూడా, ఆయన జీవవాక్యానికి ఆవలి ఉన్నటువంటి ఏదైనప్పటికీ కూడా, అది పగిలిన తుట్టియే. దానికి ప్రత్యామ్నాయంగా ఏది ఉన్నప్పటికీ, నీకు సమాధానం ఇచ్చిన కొరకై నీవు ఏది ప్రయత్నం చేసినప్పటికీ, నీకు ఆదరణ కలిగించిన కొరకై నీవేది ప్రయత్నం చేసినప్పటికీ, దేని ద్వారానైనా నీవిటువంటి ఆనందాన్ని పొందుకున్నప్పటికీ, దీనికి బదులుగా అదంతా మురికితో నిండినటువంటి పగిలిన తుట్టియే. ఆయనే నిండైన సంతృప్తిని ఇస్తాడు. రెండు వేసవి కాలం క్రితట, అనగా 2 సంవత్సరాల క్రితట, నాకు ఒకటి జ్ఞప్తున్నది. నేను వెనుక తలుపు గుండా వెళ్లిపోయాను. అక్కడ ఒక యవనస్త్రీ ఉన్నాడు, నాతో ఇలా అన్నాడు, నీవు ఎప్పుడు కూడా ఆ విధంగా స్త్రీలను గుర్చి, పుట్టి లంగాలు మొదలైన వాటి ధరించుకుంటూ గుర్చి నీవు ఎందుకు మాట్లాడతావనగా, నీవు ఒక ముసలివాడు కాబట్టి అని అన్నాడు. అందుకే నీవు అలాగ చెప్తున్నావు అని అన్నాడు. నేను అడిగాను, ఇదిగో చూడు నీ వయసు ఎంత అని అన్నాను. 27 అని చెప్పాడు. నేను అంతకంటే ఇంకా చిన్న వయసు నుండే అదే విషయాలు బోధిస్తున్నాను అని చెప్పాను. నేను సంతృప్తి కలిగించు ఊటను కనుగొని ఉన్నాను. ఆయనే నా భాగం. ఆమేన్. ఆయన దాన్ని సరఫరా చేసినంత వరకు అది ఎంతో రమ్యమైనది. అది నా యొక్క కళ ఆయన వైపు చూడటం, ఆయన ఏమి చేస్తున్నాడో, ఆయన హస్తం ఏమి చేస్తుందో గమనించడం. ఇంకొక బుగ్గ ఉన్నదని లేక ఇంకొక ఊట ఉన్నదని నాకు తెలియదు. దివ్య రక్తము హిమవలే నన్ను తెలుపు చేయను, ఏది వేరుగా లేదు, యేసు యొక్క రక్తధారే. మాను యొక్క రక్తం ఇంపైన ఊట. ఓ పాపి అందు మునుగు, పాపము పోతుంది. ఆ ఊట కంటే మరొక నీటి బుగ్గ లేదని నేను చెప్తున్నాను. నేను మురికితో ఉన్నప్పుడు అది నన్ను కడిగి వేసినది. దానియాల నేను అర్థంగా ఉండాలని ఆశించాను కాబట్టి అది నన్ను కడిగి వేస్తున్నది. ఈ స్వచ్ఛమైన నీటిని నేను తాగినట్లయితే నా ఆత్మ ఆనందంతో ముంచివేస్తున్నది. నేను ఎప్పుడైనా ఎక్కువగా కృంగిన స్థితిలో ఉండగా, నేను ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు, ఇంకొక మారు నేను చేయలేని స్థితిలో నేను ఉన్నట్లయితే, అప్పుడు నేను మోకరించి వాగ్దాన వైపు నా వెళ్ళి పెట్టి ఉంచి, ప్రభునదేవా నీవే నా బలం అని నేను చెప్పగలుగుతాను. నీవే నా సంతృప్తి స్థానం, నీవే అన్నిట్లో అన్ని అని నేను చెప్తాను. నా నుండి ఏదో ఒకటి ఉపయోగించవచ్చు. నేను సృజించగలుగుతాను, నే అందులో ఉండి బయటికి వస్తాను. నేను 50 సంవత్సరాలు దాటి ఉన్నాను. ఒక ఉదయాన్నే నేను లేస్తాను. అది ఎలాగో తెలుసా? పడకలో ఉండి ఒక అడుగు కూడా నీవు వేయలేవు. అయ్యో నీవు త్వరగా అది చేయలేవు. ఎవరో ఒకరు తలుపు తడతారు లేక చాలా ఆలస్యమైందని నేను వెళ్లిపోవలసినది అని బిల్లు చెప్తాడు. నేను దాన్ని ఎలాగ చేయాలి అని నేను తలస్తాను. బయట అడుగు పెట్టడం, నా బలము నిన్న బూట నీవే అని నేను తలస్తాను. ఆమేన్. నా బలము నా సహాయము యెహోవా అని నాకు కలుగును. నా బూట బావి నీవే, నా యవ్వనము నీవే,
యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు దాచి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు, సమస్యలకి సగిపోవుదురు. అభినదేవా, నేను వెళ్ళవలసిన విధి ఇది. నేను విధి నిర్వహణకై పిలువబడతరి. ముదురుగా ఏం జరిగిందో తెలుసా? ఒకటి ఏదో నాలో బుగబుగా అంటున్నది. దినం ఒక చిన్న చోట ఇక్కడ కనకస్ లోని తూపకేలో ఒక చిన్న కూడిక ఉన్నది. అక్కడ ఒక యమనస్తుడు బోధకుడు ఉన్నాడు. నా ప్రథమ కూడికకు ఆర్థిక సహకారి అతడు సోదరు రాయ్ ఇక్కడ కూర్చునిన్నాడు. ఆ స్థలం అతనికి గుర్తుంటుంది. అక్కడ పెద్ద స్థలంలో ఈ సేవకుడు కప్పు కింద పడిపోయి లేక ఆ స్థలంలోకి పోయి ప్రక్క గోడలు అతన్ని గుద్దు చేసినవి. ఆ చిన్నవాడు చనిపోబోతున్నాడు. అతని యొక్క ఏరుగ పగిలిపోయినది. అతని నెరడు ఆ స్థలం నుంచి బయటికి వచ్చినది. తన్నుల బరువు అతనిపై పడిపోయినది. ప్రాతకాల పలహారం దగ్గర కూర్చుని నా భార్యతో మాట్లాడుతున్నాను. నే అన్నాను, చూడు యేసు ఇక్కడ ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నేను ఆ వాక్యాన్ని నమ్ముతున్నాను. అతను నాకు సహకార బాధ్యత ఇచ్చాడు కాబట్టి క్రీస్తు కథడు సహకార బాధ్యత ఇచ్చి ఉన్నాడు అని నేను చెప్పాను. అది సాతాను యొక్క యుక్తి అని నేను చెప్పాను. యేసు ఇక్కడ ఉన్నట్లయితే ఆయన వెళ్లి అతనిపై ఆయన పరిశుద్ధ హస్తాలు పెడతాడు. ఆ అబ్బాయి స్వస్థత పొందుతాడు. అతని ఏనుగ పగిలిపోలేదా? పర్వలేదు, నాకేం భయం లేదు. అతని స్వస్థత పొందుకుంటాడు. ఎందుకంటే ఆయన ఎవరైనది తప్పక ఆయన ఎరిగిన యేసు అక్కడికి వెళ్తాడు. ఆయన పిలుపును ఆయన ఎరిగి ఆయన ఎవరైనది ఆయన ఎరిగి ఉన్నాడని లేఖనం తప్పక రుజువుపరుస్తుంది. లేదు, ఎటువంటి అనుమానం అనేది లేకుండా ఆయన అతనిపై చేతులుంచి, కుమారుడా స్వస్థత పొందు, అక్కడ నుండి నడిచి వెళ్ళు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ అబ్బాయిని చంపడానికి సరిపోయిన దయ్యాలు నరకంలో లేవు అని నేను చెప్పాను. అతను స్వస్థత పొందుకుంటాడు అని చెప్పాను. అయితే చెప్పాను, ప్రీతమా చూడు, ఆయన యేసు దేవుని యొక్క హస్తాలు అని అన్నాను. నేను చెప్పాను, నేను ఒక పాపిని, నేను లైంగిక పుట్టుక వలన పుట్టాను. నా తల్లి తండ్రి ఇద్దరు పాపులే, నేను వట్టివాడను. అయితే ఏంటో తెలుసా? ప్రభు నాకు దర్శనమిచ్చి నన్ను అక్కడికి పంపినట్లయితే అలాంటప్పుడు అది వేరే విషయం అని అన్నాను. నేను చెప్పాను, నేను వెళ్లి అతనిపై చేతులుచ్చుతాను, నాకు ఆయన దర్శనమిస్తే అతను తిరిగి బ్రతుకుతాడు అని అన్నాను. ఆ తర్వాత నేను ఆలోచనలో పడిపోయాను. అది కేవలం దర్శనమే కదా? ఏంటి అది? అవే మురికి హస్తాలు అతనిపై పెట్టబడి ఉన్నవి. అదే మురికి హస్తాలతో అదే మనిషి అతనికై ప్రార్థించాడు. ఆ తర్వాత నేను ఆలోచనలో పడిపోయాను. నేను ఆయన యొక్క ప్రతినిధిని. అలాంటప్పుడు దేవుడు నన్ను చూడాడు. నీతిమంతుని యొక్క రక్తము బలిపీఠం దగ్గర ఉన్నది. అది నా కొరకు విజ్ఞాపన చేస్తున్నది. ఆయనే నా సర్వములు సర్వము, ఆయనే నా ప్రార్థన, ఆయనే నా నిత్య జీవము. విశ్వాసంతో నా చేతులపై పెట్టడకు కేవలం కారణమేదంటే దర్శనంపై నేను విశ్వాసంతో కాబట్టి విషయం లేకుండానే అదే విశ్వాసము అదే కార్యము చేస్తున్నది. కాబట్టి నాకు నేనుగా వట్టివాడని, అయితే ఆయనే నా సమస్తములు సమస్తము, ఆయనే అని లెక్క పెట్టుకుంటాను. ఆయనే నా నిత్య జీవము, ఆయనే నా యొక్క అధికార ప్రతినిధి. ఏ సంఘశేఖను పంపలేదు, ఆయనను పంపి ఉన్నాడు. హల్లెలూయా, నేను ఆయన నామమును వెళ్తాను, అతనిపై నా చేతులు పెడతాను. అలా నడుచుకుంటూ వెళ్లి ఆ అబ్బాయి మీద చేతులుంచాను. ఆ రాత్రి బాగా ఆరోగ్యంగా ఉండి ఆ రాత్రి కూడిక వచ్చాడు. అమేన్. అవును, ఆయనే నా ఊట, ఆ ఊట మరొక ఊటని నేను ఎరుగును. యేసు రక్తము తప్ప నేనొక కంపు కుట్టువాడను, నేనొక దుర్మార్గుడను, మనమందరము కూడా అంతే. అయితే దేవుని దగ్గర మనం సంపూర్ణులము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు నువ్వు పరిపూర్ణుడుగా ఉంటారు. రాకగలవు ఎలాగనక పరిపూర్ణుడు ఒక నిన్ను అక్కడికి ప్రతినిధిగా పంపారు కాబట్టి. ఆ ఊట అక్కడ నిత్యము నిర్మలంగా ఉంటున్నది. ఏదో నిలబడి కలంకమైనది కాదు, అనుదినము నిర్మలమైనది, నా పాపము నుండి కడిగవైనది. ఆయనే నా ఊట ముగిస్తూనేది చెప్తున్నాను. దీనికి వ్యతిరేక్తమైన ఏదున్నప్పటికీ కూడా అది పగిలుతుంటే అవుతున్నది. చివరికి దానిలో నీవు ఏది పెట్టినప్పటికీ కూడా అది కరిపోతున్నది. నీ యొక్క ఆశలని అందులో పెడితే, నీ సమయాన్ని అందులో పెడితే, నీ సమస్తాన్ని అందులో పెడితే, ఆ కలుక్కమైన దానితో పెట్టినట్లయితే చివరికి అది కరిపోతున్నది. అవి పగిలుతుట్లని యేసు చెప్పాడు. అవి పగిలిపోయినవి. నీవు వాటిని ఎక్కడ పెట్టినప్పటికీ కూడా అవి కరిపోతవి అని దేవుడు చెప్పాడు. వాటి వల్ల నీవు ముందుకు సాగలేవు, ఎందుకంటే అవి కరిపోతవి. ఎందువల్లంటే సత్యానికి ఆయనే మార్గము, జీవానికి ఆయనే మార్గము, నిత్య సంతోషానికి నిత్య సమాధానికి ఆయనే మార్గము. ఆయన ఒక్కడి మాత్రమే, దానికి అదొక్కడి మాత్రమే మార్గము. తరిగిపోయినటువంటి నిత్య తరిగిపోవలేనటువంటి నిత్య జీవపు ఊట యేసుక్రీస్తే. ఎందుకని? ఆయన ఎవరు? మారినటువంటి వాక్యము, వాక్యము జీవము ఊట. నిన్న అనేటర ఒకరి రీతిగా ఉన్నటువంటి ఊట. నిజ విశ్వాసికి అమోఘమైన ఆనందము, అనూహ్యమైన జీవము, అతని యొక్క నిండైన సంతృప్తి క్రీస్తులోనే. గాలిగుట్టవసరం లేదు, లాగనవసరం లేదు, కలపనవసరం లేదు, జామీను చేయనవసరం లేదు. కేవలం నమ్మి విరామం తీసుకుంటే చాలు. నమ్మి ఉచుటకు ఆయన ఎవరున్నది? ఆయనే. తండ్రి యొక్క బ్రహ్మమూలి అతని నడు లాగలేదు, అతను ఎప్పుడు తొందరపడలేదు, అతని నడు బాధపడలేదు, అతను వాక్యాన్ని కలిగి ఉన్నాడు. అతను ఎల్షడాయి రూపు మీద పండుకుని ఉన్నాడు. అబ్రహాము 100 సంవత్సరాల వయస్కులుగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పాడు. ఎబ్రీ భాషలో ఎల్షడాయి అనగా స్థనములు కల లేక రొమ్ములు గలవాడు అని అర్థం. నీవు ముసలివాడు, నీ బలం ఉడికిపోయినది, అయితే నా రొమ్ము మీద పండుకును, ఈ ఊడ నుండి నీ యొక్క బలాన్ని త్రాగు అని ఆయన చెప్పాడు. ఆమెన్. తనకు తానుగా ఏమి త్రాగాడు? ఒక కొత్త శరీరాన్ని. శారా వలన అతను కుమారుడు పొందుకున్నాడు. మరి ఆ తర్వాత 50 సంవత్సరాల తర్వాత మరొక స్త్రీ ద్వారా అతను 7 బిడ్డల పొందాడు. ఆయన ఏమి చేశాడో పాత నిబంధన తెలియజేస్తున్నది, ఆయన ఏమి చేయబోతున్నాడో క్రొత్త నిబంధన తెలుపుతున్నది. ఆమెన్. పాత నిబంధనలో గాలేగిపోయింది కాబట్టి ఇక్కడి వెళ్లిపోవడానికి త్వరపడుతున్నాను. కొద్ది నిమిషాలు ముగించక మునుపు నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి నాకు ఒక మంచి ఉదాహరణ ఒకటి ఉన్నది. నేను గస్తీ తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ ఉన్న అనేకులు రాజటంలోను ఇంకా అక్కడ ఉన్న మిల్చంలోను ఉన్న అనేక మంది అక్కడ కొండ వెనకాల ఒక ఊటను వాడుతూ ఉంటారు. అక్కడ గొడ్డపు నూయి ఉండేది. అది 4-5 అడుగుల నీటిని త్రోసుకుని వస్తుంటది. అది ఎప్పుడు కూడా జల్లును ప్రవహిస్తూ అక్కడ పెద్ద ఊట ఒకటి ఏర్పడింది. అక్కడ వాసన గల ఒక మూలిక ఒకటి అలాంటిది అక్కడ పెరిగింది. ఆ టంకశాల వెనక ఉన్నది. నేను అక్కడికి వెళ్ళడు కొరకై చాలా ఆశతో ఆ ఊడ దగ్గరకు చెరుతూ ఉండేవాడను. దీని ద్వారా ఎక్కడికి చెరుతూ అలా త్రాగుతూ త్రాగుతూ కూర్చుని త్రాగి వేచి ఉండేవాడను. సంవత్సరాల తర్వాత నేను ఇంకా ఆ ఊడ దగ్గరికి వస్తాను. అది చలికాలం గాని ఎండాకాలం గాని నేను ఎన్నడూ ఎండిపోలేదు. వారు దాన్ని గడ్డగట్టనివ్వరు. ఊరిని బావిని నీవు గడ్డగట్టనివ్వలేవు. లేదు లేదు, అలా చేయలేవు. అది ఎంత చల్లబడినా పర్వాలేదు, కానీ అది గడ్డగడలేదు. నీళ్ళ తొట్టినైతే గడ్డగడనిస్తావు. కొద్ది మంచు వాటిని అలా చేస్తుంది. అయితే కదిలేదే ఏదైనప్పటికీ దాని వల్ల జీవం పొదుకుంటుంది. అది చుట్టూ తిరుగుతూ అయితే ఊరిడి బావిని గడ్డగట్టనివ్వలేవు. అక్కడ ఆత్మ ఎంత క్షీణస్థితిలో ఉన్నప్పటికీ ఈ బావి ఎల్లప్పుడూ జీవాన్ని కలిగి ఉంటున్నది. ఆ బావి ద్వారా దీవించడం. నేను ఇక్కడ గమనించి నేను త్రాగడానికై అక్కడికి వెళ్లాను. కేవలం అది స్వచ్ఛమైన నీరు. నీవేం భయపడిన అవసరం లేదు. నేను ఇక్కడికి వెళ్లేందుకు నీవు ఆశ్చర్యపడిన అవసరం లేదు. అది అలాగే ప్రవహించుకుపోతుంది. ఒక వృద్ధుడైన రైతు నాతో ఇలా అన్నాడు, మా తాత ఇందులో త్రాగేవాడు అని చెప్పాడు. అది ఎప్పుడు తక్కువ కాలేదు, తగ్గిపోలేదు. అది ఇంకా అదే బావి. అక్కడ బ్లూ లెవెల్ లోకి జల్లు జల్లు మనుకుంటూ ప్రవహించే బావి అది. త్రాగడానికి మంచి స్థలం అది అని అనుకున్నాను. త్రాగడానికి ఎంతో మంచి స్థలం కాబట్టి అక్కడికి మైల దూరము నేను నడిచి వెళ్తాను. ఓహో ఎంతటి మంచి నీళ్లు అవి. ఇప్పుడు ఆరిజనలో ఉన్న ఆ అడవులోనికి వెళ్తాను. నేను ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాను. అక్కడ ఉన్న అద్భుతకరమైన ఆ బావిని గురించి అక్కడ పండుకుందామా అని అనుకుంటాను. మరొకసారి నేను ఆ బావిలో త్రాగినట్లయితే అని దావీదు ఒకప్పుడు అన్నట్లుగా నేను అంటాను. అతను అక్కడికి చేరినట్లయితే ఒక రోజు నేను కూర్చొని ఉన్నాను. ఒక చిన్న వింతైన విషయం నాకు సంభవించినది. నేను అన్నాను, నిరంతరము నిన్ను ఎక్కువగా ఆనందము చేసే కార్యాలయం. నేను అలా ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకని నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నీవు విచారంగా ఉండటం నేను చూడలేదే. నిన్ను గుర్చి ఏ ఒక్క విచారమైనది లేదే. నేనెప్పుడు కూడా నిండు ఆనందంతో ఉంటావు, నీవు గంతులు వేస్తూ ఉరకలు పెడుతూ ఉంటావు అని నేను అడిగాను. శీతాకాలంలో గాని ఎండాకాలంలో గాని అదేదైనప్పటికీ నీవెప్పుడు కూడా ఆనందంగా ఉంటావు. నిన్ను అలాగే చేసింది ఎవరు? అదేంటి నీలోనిది నేను త్రాగడానికి కారణమేంటి? అందుక కాదు నేను అన్నాను. బహుశా కుందేలు నీలోనిది త్రాగుతున్నవి కాబట్ట నీవు బాగా దాన్ని కోరుకున్నావు. కాదు. నీవు అలా ఉబ్బిపోవడానికి కారణమేంటి? నిన్నంతగా ఆనందం చేయడానికి కారణమేంటి? నిత్యము నిన్నైన ఆనందంతో ఉన్నట్లుగా నిన్న చేసింది ఎవరు అని అడిగాను. పక్షులు నీ దానిలోనే త్రాగినవి కాబట్ట కాదు, నేను త్రాగిన కాబట్ట కాదు. సరే అంత నిండు ఆనందంతో ఉండడానికి కారణమేంటి అని అడిగాను. ఒకవేళ ఆ బావి నాతో తిరిగి మాట్లాడగలట్లయితే ఈ విధంగా చెప్తుంది, సోదర అబ్రహాం నేను అభినందిస్తున్నాను, దాన్ని త్రాగేందుకు కాదు. మరి ఎందుకంటే నేను పక్షులకు సిద్ధపరచగలను, త్రాగవాడు ఎవరికైనా నేను సిద్ధపరచగలను. అయితే నీవు చేయవలసింది ఒకటి ఏదంటే నీవిక్కడికే రావాలి, త్రాగాలి. అయితే నన్ను ఆనందం కలుగు చేసేదంటే నేను కాదు బుగ్గుల బుగ్గులుగా లేచేది, నా లోపల ఒకటి నన్ను ఉభికింపజేస్తున్నది. ఆ విధంగా ఉంటుంది ఆత్మతో నింపిన జీవితం. యేసులాగా చెప్పాడు, చూసారా, నిత్య జీవ జలధారలు, నిత్య మూరిడి, నిత్య జీవ జలధారలు, ఊట బావిగా ఉంటున్నది. మిగతా సంఘాలు పైగా గాని క్రిందగా రాని నీవు నిత్యము ఆ బావి యుద్ధనే ఉంటావు. నిత్యమురుడి బావి ఒక ఊట యుగుదాని యుద్ధకు నీవు ఆహ్వానించబడుతున్నప్పుడు ఎందుకని నీవు ఏదో ఒక పాత సంఘర్షయ సిద్ధాంతాన్ని పరాణ జీవులతో నిండిపోయి మురిగిన నీటితో నిండిన తుట్టిని నీవెందుకు కోరుకుంటావు? అది ఏ విధంగా నెట్టుకునిచ్చేది? గాడి బిజ్జి చేసేది, జలజలమని ధ్వనించేది, నవ్వేది, ఎగిరేది, ఆనందించేది అని నేను ఆలోచిస్తున్నాను. వర్షాకాలంలో, ఉరుకు పట్టించే కాలంలో, ఎండాకాలంలో, తుమ్మున్న కాలంలో, దేశమంతా ఎన్నిటి సమయంలో, అది ఎప్పుడు ఎలాగుంటుందో అన్ని వేళలా అలాగే ఉంటున్నది. ఎందుకంటే అది లోతైనది, వేరుపారినది, లోతైన రాళ్ళ నుండి వచ్చినది. ఓ, నేను ఆ జలధార ద్వారానే జీవించుదును కాక, నీవు చేయాలనుకునే మానవ కల్పితైన పద్ధతులు, మురికి నిలిచిపోయిన నీ పాత భావులను తీసివేయి. అయితే ఈ పూట యుద్ధకి నేను వచ్చదని కాక, ఎక్కడైతే నిండాలుగా ఆయన ఉన్నాడో అక్కడికి నేను వచ్చదని కాక, ఆయనే నా యొక్క సంతోషము, ఆయనే నా యొక్క వెలుగు, ఆయనే నా బలము, ఆయనే నా జలము, ఆయనే నా జీవము, ఆయనే నన్ను స్వస్థపరచువాడు, ఆయనే నన్ను రక్షించువాడు, ఆయనే నా రాజు. సమస్తము నాకు కావలసిందంతా నేను ఆయనలో కనుగొన్నాను. మరొక దాని దగ్గర ఎందుకు వెళ్ళాలి? సహోదరి సహోదరుడా, ఈ ఊరి దగ్గరికి ఈ రాత్రి నీవు రావా? నీవింకా అక్కడికి చేరినట్లయితే, ఈ రాత్రి వేళలో మనం తలవంచుచుండగా నీవు దాన్ని పొందుకోవా?
బ్రోకెన్ సిస్టర్న్స్ లీకింగ్, సీపింగ్,
పగిలిన తొట్లు కారిపోతున్నవి, గతకాలం ముందు గుడ్ల చావిల ద్వారా నిండి ఉండి ఉండిన మురికి, ఇమ్మానియులు నలబల్లో ఉండి వచ్చినటువంటి రక్తపుదరైన ఈ గొప్ప ఊటను, ఆ చెత్త చేరుకోనటువంటి ఈ ఊటను నీవెందుకు కొరుకోకూడదు? ఈ రాత్రిలో దాన్ని ఎందుకు నీవు స్వీకరించకూడదు? ఇనినటువంటి వేడితో ఉన్నటువంటి ఈ నేలపై ఈ రాత్రి దేవుడు మనకు సహాయము చేయడు కాక. ప్రవక్త చెప్పిన రీతిగా, నిస్సార దేశంలోని బండ ఆయనే, ఆయనే ఆ ఊట. ఈ హృదయంలో నిశ్చించుకుని రాత్రి మేము ప్రార్థిస్తుండగా ఆయన ఎందుకు నీవు రావా? సంగీతం వినబడుతున్నది. ప్రియమైన పరలోకం తండ్రి, మరో ఊట అనేది లేదు. యేసు యొక్క రక్తము తప్ప మరొక ఊట అనేది నేను ఎరుగను. నేనెక్కడ జీవించాను, నేనెక్కడ పెంచబడ్డాను, నేనెక్కడ జీవించాలని ఆశిస్తున్నాను, చనిపోవాలనుకుంటున్నాను, అక్కడ తిరిగి లేవాలని ఆశిస్తున్నాను. ఆయన సన్నిధిలోనే నిత్యము కూడా ప్రభువా, ఆయన సన్నిధానంలో నేను ఉంటాను. మరొకటి నేను ఎరుగను, మరొక మూఢ భక్తిని నేను ఎరుగను, మరొక ప్రేమ నేను ఎరుగను. క్రీస్తు ప్రేమ తప్ప, క్రీస్తు తప్ప మరొక మతము నాకు తెలియదు. బైబుల్ దగ్గర మరొక గ్రంథము నేను ఎరుగను. ఆయన తప్ప మరొక ఆనందం నాకు తెలియదు. ఆయన తప్ప మరొకటి మరేది నాకు తెలియదు. ఓ దేవా, నన్ను స్వీకరించు. లోకములో నాకు ఏమున్నప్పటికీ అది మృతతుల్యమైనదే, అది నాకు అగ్రలేదు. నా తలపైన నా చేతులు పెట్టుకుని నేను చుట్టూరా తిరగగలను. నాయధుని ఆయనను తీసుకునము, ప్రభువా నేను వెళ్లిపోదును. అయితే ఆయన నాలో ఉండని, అలాగైతే డిసెంబర్ ఎంత ఆహ్లాదంగా ఉంటున్నదో, మే అలాగే ఉంటున్నది. అలాగైనట్లయితే వేడి ప్రాంతాలు లేవు, ఎండిన ప్రాంతాలు లేవు, చుట్టు చివరికి మరణానికి విజయం లేదు. తండ్రి, ఆయన కలుగుందుము గాక. ఈ భవనం మందు వారు నిరీక్షిస్తుండగా, ఈ రాత్రి వేళలో ప్రతి విశ్వాసికి ఆయన సమృద్ధిగా అనుగ్రహించండి. ఆయన్ను అనేకులు తమ ఇల్లు చేరుకుంటూ ఈ రాత్రి రోడ్డు మీద ప్రయాణం చేయవలసి ఉన్నది. నేను ఊరు దగ్గరికి జీవిస్తున్నానన్న వారి యొక్క తలంపు అగును కాక. ఘడే ఘడేకు స్వచ్ఛమైన జలాన్ని తాగుతూ నేను ఇక్కడ జీవిస్తున్నానా అని వారి తలంపులు అగును కాక. దాన్నింకా వారు తీసుకునిపోయినట్లయితే, ఇప్పుడే ఆయన వారు స్వీకరించుదురు కాక. ఎందుకంటే ఇప్పుడే ఆ ఊటను వారితో తీసుకుని పోవుదురు కాక. యుగ పర్యంతరము నేను మీతో కూడా ఉండేదను, వచ్చేదను. తండ్రి, ఇవన్నీ దయచేయండి. సరే, మనం ఇప్పుడు తల్లవస్తున్నప్పుడు, ప్రభువా ఇప్పుడే ఆ ఊట ఎందుకు నన్ను తీసుకుని వెళ్ళు అని ఎంతమంది ఈ రాత్రి మీరు చెప్పగలరు? నేను ఇక్కడికి ఏదో వినడానికి రాలేదు, ఒకదాన్ని కనుగొనడానికి నేను వచ్చాను, ప్రభువా నేను తెలుసుకుంటే నేను వచ్చాను అని చెప్పగలరా? ఈ రాత్రి మీరు నాకు కావాలి, ఇప్పుడే నా హృదయలోకి రండి, ప్రభువా అలా చేస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించుడు గాక, ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించుడు గాక. తండ్రి, ఈ ఇతరత్ర గదిలో ఉండి, కోడల ఆవలేపు నుండి ఎత్తబడిన హస్తాలను నీవు చూస్తూ ఉన్నావు తండ్రి. నీవు వాటిని చూశావు, వారి కుదురుగా ఉన్నదేమో నీవు సమకూర్చమని నేను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ ఒక విధమైన పాత తొట్టి దగ్గర ఉండే వారు త్రాగుతూ ఉండవచ్చును, బహుశా మార్గ మధ్యాహ్న ఆగిపోయిన ఒక మనుషుడు ఎక్కిన తొట్టి కావచ్చును. దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తూ పలు విధాలైన వింతైన సిద్ధాంతాలతో కంపు కొట్టిపోతున్నటువంటిది అది కావచ్చును. ఎవరైతే ఆ ఊటై ఉన్నావో అట్టి నీవైన జీవపు ఊడి వద్దకు వారు రావాలని దేవా ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, అనుగ్రహం చూపండి. యేసు నామమున ఇప్పుడు నేను నీకు అప్పగిస్తున్నాను. నా నామమును బట్టి మీరు నన్ను ఏమడిగినప్పటికీ అవి జరుగుతుందని నీవు నాకు చెప్పి ఉంటేవి, అది జరుగుతుందని నేను అనుకున్నట్లయితే ప్రభువా నేను దీన్ని అడగను. అయితే దాన్ని నేను కేవలం ఆచార్య క్రమంలో చెప్పియుందును. అయితే విధేయుతో నేను ప్రార్థిస్తున్నాను వారి కొరకై. నీ వాగ్దానం చేసిన దాన్ని దయచేయగలవని నమ్మి నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి దగ్గర నుంచి ఆ తొట్టిని ఈ రాత్రి తీసివేస్తున్నాను. వారు ఎక్కడైతే సంతృప్తి పొందట్లేదో ఆ త్రాగే స్థలాన్ని నేను తీసివేసిస్తున్నాను. ఈ ఉడద కొరకి వచ్చుట కొరకై యేసుక్రీస్తు నామమున నేను దాన్ని చేస్తున్నాను. వారు వారు జీవజలమైన నుండి నిత్యజీవపోటైన నీ దగ్గర నుండి వారు త్రాగుదురు కాక. యేసు నామమున నేను దీన్ని అడుగుతున్నాను. ఆమేన్. ప్రభువా దయచేయండి.
Is that flow that makes me white as snow? No other fount I know, nothing but the blood of Jesus. Oh, what can wash away my sin? Nothing but the blood of Jesus. Oh, what can make me whole again? Nothing but the blood of Jesus.
Oh, యేసు, మీరు స్వస్థపరచు ప్రభువా. యేసు నామములో ప్రభువా కరుణించు. సమస్తమును వెరిగినావు దేవా, నీకే ప్రార్థిస్తున్నాను. ఇంకొక ఊటో నేను ఎరగను. ఆలోచించే, ఆయన తప్ప మరొకటి నాకు తెలియదు. ఆయన మీద ఇక మరొకరి మీద నాకు అపేక్ష లేదు. యేసు రక్తము గక మరొకటి నాకు తెలియదు. మనం మరలా మరలా పాడుతున్నప్పుడు ఒకరికొకరు కరస్పర్శ చేసుకుందాం. ఒకరినొకరు మీరు ప్రేమిస్తున్నారా? ఇక్కడ ఎవరి మీదైనా మరొకరికి విరోధం ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే వెళ్లి సరి చేసుకోండి. అలా చేస్తారా? అలా కాకుండా ఇక్కడ నుంచి వెళ్లిపోవద్దు. గమనిస్తున్నారా? ఎవరి మీదైనా అలా అచ్చున్నట్లయితే ఇప్పుడే వెళ్లి సరి చేసుకోనండి. వెళ్ళటానికి ఇప్పుడే తరుణం. సహోదరి సహోదరుడా, నిన్ను గుర్చి నేను ఒకటి చెప్పాను. నేను ఒకటి తలంచాను. అది చేయలేని కాదు నా భావం. నన్ను క్షమించు. ఆ విధంగా అది చేయాలి. ఎల్ల వేళలో కూడా ఆ ఊటను మన వచ్చిన మనం కలిగి ఉండాలి. చూశారా? ఆయన ఆశ్చర్యకరుడు కాదా? మరొక ఊట లేదు సుమా. మరో విషయాల చేత మనం కలుషము కావద్దు. మనం ప్రత్యేకించబడిన వారం, లోకమునకు నుండి వదిలిపెట్టబడిన వారం. పగిలిన తుట్లైనా ఐగుప్తు వెల్లుల్లిపాయలు ఇక మనకు అవసరం లేదు. పగలగొట్టబడిన బండయగు ప్రభుని యేసుతో మనం యాత్ర చేస్తున్నాం. ఆమేన్. దేవదూతుల ఆహారాన్ని, పైనుండి ఆహారాన్ని మనం భుజిస్తూ బండలో నుండి మనం త్రాగుతున్నాం. ఆమేన్. తల వంచుకుందాము. దేవుడు బహు విస్తారంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని, ఆయన కృపా కార్యక్రమాలు రానున్న వారమంతా మీతో ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఏదైనా జరిగినట్లయితే, అనగా తెర వెనకాల ఎవరైనా జారిపోయినట్లయితే గుర్తుంచుకోనండి, అది కొన్ని గంటల నిద్ర మాత్రమే. మనము తిరిగి కలుసుకునే వరకు గుర్తుంచుకోనండి, సజీవులమై నిలచుండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఏమిని బూర, ఆఖరి బూర, ఆరవది బూర మొదబడగానే ఆఖరి బూర వలె, ఆఖరి ముద్ర వలె అది ప్రభు రాకడై ఉంటున్నది. అది మూదబడుతున్నది. క్రీస్తు ముద్రలు మృతులు ముద్రలు లేస్తారు. ఆ సమయం వరకు విశ్రాంతి తీసుకుంటారు. మీరు గాయపరచబడినట్లయితే గుర్తుంచుకోనండి, ప్రతి మల నుండి కాపాడే డావులైన యేసు నామమును మీతో తీసుకుని వెళ్ళండి. శోధనలు మీ చుట్టూ మూగినట్లయితే ప్రార్థనలో అపరిశుద్ధ నామమును అలా ఉచ్చరించండి, భయాలు పారిపోతవి. ఆదివారం తిరిగి మనం కలుసుకుంటామని గుర్తుంచుకోనండి. వ్యాధి బాధలతో ఉన్న వారిని తీసుకుని రండి. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను, నా కొరకు ప్రార్థిస్తుంది. అలా చేస్తారంటే ఆమెను చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను.
Jesus bowing, falling prostrate at his feet. King of kings in heaven will crown him. Oh, when our journey is complete. Precious name.
Precious name, Namu. Precious name, Namu. Madhuramena Namu. Somadhara Namu. Kada. మిమ్మల్ని విడిచిపెట్టే వెళ్ళడము ఎప్పుడు కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. మీరు వేదన పడతారని ఎరినప్పటికీ, అయితే ఇదో ఒకటి, ఇంకో వచనం చూస్తారా, చేస్తారా, చేస్తారా. బాధించే బద్ధకం దీవించను సహోదరి పాడుదాం. ఆ పాత్ర పాట ఎంతమందికి తెలుసు? సంవత్సరాల క్రితం నుండి మనం దాన్ని పాడుతూనే ఉండేవారము. నేను రాత్రి ఆలోచన చేస్తున్నాను, వందల సంఖ్యలో రెండు హస్తాలు, విడిచిపెట్టబడిన హస్తాలు. మందిరములో ఆ పాటను మనం పాడుతూ ఉన్నప్పుడు ఒకరి చేయి ఒకరి కలుపుకుని బంధించు బంధం దీవించబండుగాక ఇంద్రను నేను పాతి పెట్టాను, సమాధి తోటను ఇక్కడనే. వారు ఎదురు చూస్తున్నారు, నేను తిరిగి వారిని చూస్తాను. దర్శనములు నేను ఒకప్పుడు చూశాను, ఆ తెర వెనకాల అక్కడ ఉన్నారు వారు. తలవంచుకుందాం, పాడుకుందాం. చేరుకొని ఒకరి హస్తాన్ని పట్టుకుందాం. ఇప్పుడు తలవంచుకుందాము.
ఇట్ గివ్ అస్ ఇన్ వర్డ్ పెయిన్ బట్ వి షాల్ స్టిల్ బి జాయిన్ ఇన్ హార్ట్ అండ్ హోప్ టు బి అగైన్.
మనం తలవంచుకుంటే పాస్టర్ గారికి పరిచయం అప్పు చెప్దాం ప్రార్థనతో. ఇప్పుడు మనకు వెట్కోలు ఇవ్వమని